మనం చేస్తున్నటువంటి ఈ జ్ఞానయోగ్య సాధన మూడు విశేషమైనటువంటి లక్ష్యాలతో చేస్తున్నాం. అది గుర్తుంచుకోండి. పూజ్య గురుదేవులు యుగసంధి అని చెప్తూ ఉండేవారు. యుగసంధి అనేటటువంటిది ఓ విచిత్రమైనటువంటి కాలం. ఆ కాలంలో అతి సాధారణ వ్యక్తి నుంచి ఓ మహాపురుషుడు వరకు ఒకే పని చేస్తూ ఉంటారు. యుగసంధి అటువంటి ఒక విచిత్రమైనటువంటి కాలం. కాలం యొక్క ఇంపార్టెన్స్ మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి. ఆ కాలంలో ఒకే పని అందరూ చేస్తారు. అది అతి సాధారణమైనటువంటి వ్యక్తి ఎటువంటి శారీరక అవస్థలో ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంట్రీ అయినా, ఆ కంట్రీలో ఒక మారుమూల కుగ్రామంలో అడుగు పెట్టుకున్నటువంటి వ్యక్తి అయినా ఒకే రకమైనటువంటి పనులు చేస్తారు. దాన్ని విధిస్తుంది అంట. ఆ టైమప్పుడు ఇంకో పని చేయటం అన్నది అంత ఉచితమైనటువంటి పని కాదు. ఈ యుగసంధి 1850 నుంచి మొదలెట్టి 2000 మిడిల్ పాయింట్ వచ్చి 2150 అంటే ఇంకొక 145 వరకు ఉంటుంది. పెద్ద టైం పీరియడ్స్ లో కనుక చూసుకుంటే, మామూలు టైం పీరియడ్స్ లో కనుక చూసుకుంటే అతి చిన్నదైనటువంటి టైం పీరియడ్స్ లో ఏదో సందేహం ఉన్మేష నిమిషోత్పన్న కళ్ళు గప్పలు పడ్డాయి, కన్ను గప్పలు చేస్తాయి, అదొక యుగ సంధి. యుగము అంటే గంట అని అర్థం, సంధి అంటే మధ్య ఉన్న కాలము అని అర్థం. మామూలుగా మనం డే టు డే లైఫ్ లో చూసుకుంటే సూర్యోదయం, సూర్యాస్తమయం, 15 కనుక మనం చూసుకుంటే అమావాస్య, పూర్ణిమ, సంక్రాంతులు. ఈ కాలాలు అతి చిన్న టైం పీరియడ్ నుంచి కల్పాంతం వరకు వెళ్తూ ఉంటాయి. కల్పాంతంలో ఉండేటటువంటి యుగసంధి కాలం చాలా పెద్ద టైం ఉంటుంది, కొన్ని 1000 పడుతుంది. మన జీవితంలో ఉండేటటువంటి యుగసంధి సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలలో ఉంటుంది. సంవత్సరానికి వచ్చేటటువంటి యుగసంధి కూడా ఉంటుంది అని చెప్తున్నాను కదా. మన నిత్య జీవితంలో స్టూడెంట్స్ లైఫ్ లో ప్రతి మార్చ్ ఏప్రిల్కి ఒక యుగసంధి వస్తూ ఉంటుంది. 1వ క్లాస్ నుంచి 2వ క్లాస్కి జంప్ చేస్తాడు, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి జంప్ చేస్తాడు, ప్రతి డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్కి జంప్ చేయాలంటే వాడు ఇష్టం వచ్చినప్పుడు జంప్ చేయలేడు. వాడు మార్చ్ నెలలోనో ఏప్రిల్ నెలలోనో వాడు ఒక విశేషమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఒకటే పని చేస్తారని చెప్పాను కదా యుగసంధి కాలంలో. అంటే మార్చి ఏప్రిల్లో 1వ క్లాస్ పిల్లవాడైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లవాడైనా ఒకటే పని చేస్తారు. ఏంటంటే పరీక్షలు రాస్తూ ఉంటారు, ఒకటే పని చేస్తారు వాళ్ళు. యుగసంధి కాలంలో కాదండి, నేను ఇంకో పని చేస్తాను, నాకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, లేకపోతే మా ఇంట్లో కొన్ని బాధ విచ్చిపడ్డాయి అని చెప్పాను, నేను ఇప్పుడు చేయను అంటే ఏమవుతాడు వాడు? అదిగుతుంది కాలంలో చేయవలసిన పని చేయకపోవటం వల్ల ఖచ్చితంగా వాడు 1 సంవత్సరం వరకు ఇంకా ఇంకో పని చేయటానికి అర్హత కోల్పోతాడు. అంటే లెవెల్ దాటలేడు. ఇంకా యుగసంధిలో మన నిత్య జీవితంలో ఉండేటటువంటి డైలీ యుగసంధిలో కూడా నిద్ర లేవగానే మహారాజాదిరాజ యోగిరాజ దగ్గర నుంచి మామూలుగా అడుగు తినేవాడు చేయవలసిన పని ఏంటంటే ముందు ముఖం కడుక్కుంటారు, మీకు టాయిలెట్ చూసి చేసి స్నానం చేస్తారు, బట్టలు వేసుకుంటారు. కామన్ అది అందరికీ. వాడు వేసుకునే బట్టలు ఎలాంటివి? వాడు ఫ్రెష్ అవటానికి ఉపయోగించేటటువంటి బాత్రూమ్ లో బంగారపు టైల్స్ ఉన్నాయా, లేకపోతే పక్కనే కాలువలోంచి ప్రవహిస్తున్నటువంటి నీళ్లతో తీసుకుని మొహం కడుపుతున్నారా, అది వేరే విషయం. కానీ చేసేటటువంటి పని మాత్రం ఏంటి అంటే ఒకటే పని చేస్తాను అందరూ. అలాగే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళకి మళ్ళీ ఇంకో యుగ సంధి వస్తుంది. ఒక చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి సెక్రటరేట్ లో పనిచేసేటటువంటి అతి సాధారణ అటెండర్ వరకు అరౌండ్ 10 ఇయర్స్ వరకల్లా ఏం చేస్తూ ఉంటారు, బస్సులోనో కారులోనో దేంట్లోనో ప్రయాణిస్తూ ఉంటారు. అదొక యుగ సంధి. అంటే సంధి కాలంలో అంటే అర్థమైంది కదా మీకు, అందరూ ఒకే పని చేస్తారు. అన్ఫార్చునేట్ గా మానవ జాతి పరిణామ క్రమాన్ని మర్చిపోయింది. శిశునోదరమైనటువంటి జీవిత విధానం తప్ప పరిణామ క్రమం అనేటటువంటి జీవిత విధానాన్ని ఎప్పుడైతే మర్చిపోయిందో అదే వికసన యొక్క విలువలు కూడా మర్చిపోయింది. కాలేజీలోనూ స్కూల్లోనూ యూనివర్సిటీలోనూ చదువుతూ ఉంటే పరీక్షకి విలువ ఉంది. నువ్వు చదవటమే లేదనుకో పరీక్షకి విలువ లేదు. అందువల్ల ఈ కాలంలో, ఈ యుగసంధి కాలంలో పరిణామ క్రమాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులకైతే ఈ కాలం చాలా ఇంపార్టెంట్. పరిణామ క్రమాన్ని తెలియనటువంటి వ్యక్తి ఉన్నటువంటి వాడికి ఈ పరీక్షలు రాయవలసినటువంటి అవసరమే లేదు. అంటే చాలా మంది నన్ను అడుగుతుంటారు మాస్టర్, 2000 సంవత్సరం చాలా ముఖ్యమైనదని చెప్పాము. మొత్తము ప్రపంచము అట్టుడుగునట్టు ఉడికిపోయింది. 2K అంటే 2000 సంవత్సరం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒకటి అసలు గాధన పడిపోయింది. అసలు అయిపోతుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, పరిస్థితే పోతుంది, ఏం చేయాలి తెలియక వాళ్ళు చాలా చాలా గాధన పడ్డారు. కానీ వాళ్ళు గాధన పడినంతగా జరగలేదు అని ఎవరికి అనిపిస్తుంది అంటే యుగసంధిలో లేనటువంటి వాడికి అనిపిస్తుంది, ఎందుకు ఇంత గాధన పడ్డారు అని. పరీక్షకి టైం అయిపోతుంది అని రోజు 8 గంటలు లేచేటటువంటి కుర్రవాడు 7 గంటలకు 8 గంటలకు పరీక్ష ఉందంటే ఎప్పుడు లేచిపోతాడు, చాలా ముందు లేచిపోతాడు, గాభరా పడిపోతూ ఉంటాడు. వాడు ఎందుకు గాభరా పడుతున్నాడు అంటే వాడికి పరీక్ష ఉంది. పరీక్ష లేనటువంటి కుర్రవాడు ఏం గాభరా పడ్డా, వాడికి పరీక్ష ఉందని కూడా తెలియదు. అలాంటప్పుడు వీడి గాభరా తీస్తే వాడు ఏమంటాడు, ఏంటో మూర్ఖుడా, రోజు హాయిగా 8 గంటల వరకు పడుకునేవాడివి కదా, ఇవాళ ఏంటి ఇంత తొందర పడుతున్నావాడి. ఒకవేళ వాడు పడుకునే ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాడు మేలు కోరేవాడు, వాళ్ళు పడుకొని ఇస్తారా పరీక్ష రోజుల్లో, లేకపోతే లేపుతారా, లేపుతారు కదా. మరి మనము ఈ యుగసంధి యొక్క ప్రాముఖ్యత అర్థమైంది అనుకునేటటువంటి వాళ్ళమ్మో కాదో దేని బట్టి అర్థమవుతుంది, మనం నిద్ర లేచామా, చేయవలసినటువంటి పని చేస్తున్నామా చేయటం లేదా, దీన్ని బట్టి ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ గా ఇంకొక జాడ్యము భారతీయ నెత్తుల్లో విపరీతంగా ప్రవహిస్తుంది. అదేంటి అంటే సాధనను సాధ్యము అనుకున్నాం. మనం మెడిటేషన్ చేస్తున్నాం కనుక మనం భక్తులం గొప్పవాళ్ళం. కొంతమంది నాకు చాలా స్పష్టంగా చెప్తారు, అసలు ఇవంతా ఎందుకండి నాకు, మెడిటేషన్ ఒకటి చేస్తే చాలా, నేను ఎన్నాళ్ళు బట్టి మెడిటేషన్ చేస్తున్నావు, ఎప్పటి నుంచి ఏంటండి, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, నీకు ఏం వచ్చింది మెడిటేషన్ చేయటం వల్ల, బిగ్ జీరో. చేస్తున్నాను అనేటటువంటి అహంకారం తప్ప రిజల్ట్ ఏదైనా నువ్వు పొందేవా, లేదు, నో రిజల్ట్. జపం చేస్తున్నాను, గాయత్రి మంత్ర జపం భారతదేశంలో కోట్లాది మంది ఖచ్చితంగా అనేక వేల సంవత్సరాలు బట్టి గ్యారంటీగా చేస్తూనే ఉన్నారు. మనం లెక్కలతో పెట్టకపోవచ్చు కానీ ఖచ్చితంగా దయానంద సరస్వతి, శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి ఇద్దరు మహానుభావులు రాక ముందు కూడా గాయత్రి మంత్రోపాసన ఉంది. కానీ సమస్య ఏంటి అంటే మనం జాగ్రత్తగా గమనించి చూస్తే గాయత్రి శక్తిని ఉపయోగిస్తున్న వాళ్ళు వీళ్ళిద్దరే కనిపిస్తారు. మిగతా వాళ్ళు ఎక్కడ గాయత్రి శక్తిని మేము ఉపయోగించుకోగలుగుతున్నాము అని చెప్పరు. దానికి వాళ్ళు వివరణ ఏమని ఇస్తారో తెలుసా? నిత్య కర్మాను యోగ్యత సత్యర్థం, రోజుకి ఎలాగ మనం నిద్ర వేస్తున్నామో, రోజు మనం ఎలాగా పళ్ళు తోపుకుంటున్నామో అదే విధంగా గాయత్రి మంత్రాన్ని చేస్తున్నాము, దానివల్ల మాకేం లాభం రాదు. వచ్చిన ఉదాహరణ చూడండి, రోజు పళ్ళు తోపుకుంటారు, దానివల్ల ఏం లాభం అని అడుగుతున్నారు. లాభం ఉందా లేదా? ఏదో లాభం ఉంది మీకు. స్నానం చేస్తున్నాం మేము, లాభం ఉందా లేదా? దానివల్ల దానికి లాభం ఏముంటుందో ఐదు రోజులు మీరు స్నానం చేయటం మానేస్తే ఎండాకాలంలో మీరు రోడ్డు మీద నడుస్తుంటే తెలుస్తుంది మీకు స్నానం చేస్తే ఉండేటువంటి లాభం. వాటికి ఉదాహరణ రాదు, ఉదాహరణ రాంది అర్థమైంది. ఎక్కడ నిత్య కర్మాలు చేయటం వల్ల లాభం లేకపోవటం అంటూ లేదు, చాలా లాభాలు ఉన్నాయి. కానీ గాయత్రి మంత్రం చేయటం వల్ల నీ నిత్య జీవితంలో ఏదైనా లాభం వచ్చిందా చెప్పలేకపోతుంది నాకు ఈ లాభం వచ్చింది అని. గాయత్రి మంత్రం నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే నాకు ఈ విద్య అంతా నేర్పినటువంటి మహానుభావుడు గాయత్రి మంత్ర ఉపాసకుడు కనుక అది ఉదాహరణ ఇస్తాను. మీరు ఇదే దాన్ని మీరు రకరకాలుగా చేసుకోవచ్చు, రకరకాలుగా మీరు చెప్పవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే పీతోదకాహ దుర్గ జీర్ణాహ అనేటటువంటి స్థాయికి దంతా చేసినా చేస్తేనే లాభం లేదు. మనమంతా ఎందుకు చేస్తాం అంటే ఇది మంచిది అనుకుని చేస్తాం, కానీ ఏం మంచి వస్తుందో మనకి తెలియదు. దీన్ని గుర్తించుకుని ఈ 2006 నుంచి డిసెంబర్ 15 వరకు కనీసం భారతదేశానికి తన ఆధ్యాత్మిక విద్య యొక్క టెక్స్ట్ బుక్స్ ఎన్ని ఉన్నాయో, ఆ టెక్స్ట్ బుక్స్ చదివితే ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయో, దాన్ని ఎందుకు చదవాలో, మనం ఎలా చదవాలో చెప్పేటటువంటి ఒక తీవ్ర ప్రయత్నం మనం చేయబోతున్నాం. మనం నేను ఒక్కనే కాదు, ఎందుకంటే మా కాలేజీలో నేను లెక్చరర్గా ఉన్నప్పుడు సాయంత్రం 4 గంటలకి మేము బయటకు వచ్చేవాళ్ళం కాలేజీ నుంచి. దానికి ముందు లాస్ట్ వర్క్ ఉంది, అంటే లాస్ట్ పీరియడ్ ముందు వచ్చేవాళ్ళం క్లాస్. లాస్ట్ పీరియడ్ ఉన్నటువంటి సెక్షన్ లో ఉన్నటువంటి ఇద్దరు స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తూ ఉండేవారు, ఒక్కొక్కసారి 3 వస్తూ ఉండేవారు. వచ్చి మాస్టర్ క్లాస్లో ఎవరూ లేరు, ఇంకైతే క్లాస్లో ఎవరూ లేరు కనుక ఇంకేది లాస్ట్ పీరియడ్ ఎవరు లేరు కనుక మీరు ఎలాగో చెప్పరు అంటే వాళ్ళ పాపం దే కేమ్ టు రాంగ్ మ్యాన్, మీరు ఉన్నారు కదా మ్యాన్ కదా. అలాగా ఆ మాస్టర్ ఈ ఆధ్యాత్మిక గురించి దాని గురించి ఎవరు పట్టించుకుంటారు అంటే మనకు ఎందుకు ఇదంతా చెప్పుకోవటం లేదంటే నేనేమంటాను, మీరు ఉన్నారు కదా, మనం చాలు. మనం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయగలిగితే మనము మళ్ళీ భారతదేశం యొక్క అపూర్వ వైభవాన్ని తీసుకురాగలుగుతాం. అపూర్వ వైభవం అంటే ఏంటో కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇటువంటి జ్ఞానము మనం ప్రపంచానికి అందజేయగలుగుతాం. ఎటువంటి జ్ఞానము? సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగేటటువంటి జ్ఞానము. ఇప్పుడు సైంటిస్టులు భౌతిక జగత్తు నుంచి ప్రయాణం చేస్తూ ఆస్తికి వచ్చారు. క్లోనింగ్ అని, జెనెటిక్ ఇంజనీరింగ్ అని, రకరకాలైనటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రయోగాల వల్ల, ముఖ్యంగా జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాల వల్ల వాళ్ళు సృష్టికి ఖచ్చితంగా ప్రతి సృష్టి చేయగలుగుతున్నారు. భౌతికమైనటువంటి ప్రతి సృష్టి నీలాంటి వ్యక్తిని వాళ్ళు కావాలంటే ఎంతమందిని తయారు చేయగలరు? ఇప్పుడు ఎంతమందినైనా తయారు చేసేస్తారు. దానివల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏంటో ఆలోచించుకోండి. నీలాంటి వాడు ఒక 100 మంది ఉన్నారు సైంటిస్ట్ తయారు చేస్తాడు. అప్పుడు వచ్చే ప్రమాదం ఏంటి అంటే ఈ 100 మందిలో ఒకడు మాత్రమే ఆఫీస్కి వెళ్తే సరిపోతుంది, మిగతా 99 మంది ఆఫీస్కు వెళ్ళక్కర్లే. దానివల్ల ఇంకా అనేక చోట్ల వ్యక్తిగత జీవితాలలో కానీ మిగతా చోట్ల కానీ వచ్చేటటువంటి ప్రమాదాన్ని మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందరూ ఒకేలాంటి వ్యక్తులు క్లోనింగ్ జరిగిపోయి మనుషులు డెవలప్ అయిపోతే. కానీ టెక్నాలజీ మనిషికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏమి నిరూపిస్తుందని సృష్టికి నువ్వు ఖచ్చితంగా ప్రతి సృష్టి చేయగలవు. అది గురుల్ బ్రహ్మ. గురుల్ విష్ణును పరిపాలన శక్తి, ప్రస్తుతం పరిపాలన శక్తి బిగ్ జీరో. కమ్యూనిస్ట్ కంట్రీస్ నుంచి నిజంగా జరిగిన సంఘటన అనేది, కమ్యూనిస్ట్ కంట్రీస్ నుంచి అంబాసిడర్ లాంటి వ్యక్తి వచ్చాడు. మనం కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాం కదా, అలాంటి వ్యక్తి ఒకడు వచ్చాడు. ఇండియా తీర్చించారు కల్చరల్ ఎక్స్చేంజ్ కనుక అస్సాము, కామాక్షి, కామరూప, ఈ దక్షిణేశ్వరు ఇవన్నీ తీర్చించారు అని. అంత చెప్పాక నేను కమ్యూనిస్ట్నే కానీ నాకు ఒకటి మాత్రం అర్థమైంది, భగవంతుడు ఉన్నాడు అంటే. మన వాళ్ళందరూ కూడా చాలా ఆనందించారు. ఎట్లా ఒక వ్యక్తికి దేవుడు ఉన్నాడు, ఒక నాస్తికుడికి దేవుడు ఉన్నాడు అని నిరూపించగలను అని. ఎలా నిరూపించాలి, నీకు ఎలా అర్థమైంది అంటే, దెర్ ఇస్ నో గవర్నమెంట్, దెర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్, బట్ స్టిల్ ద కంట్రీ ఇస్ రన్నింగ్, ఖచ్చితంగా దెర్ ఇస్ ఎ గాడ్ అని. అంటే ఇప్పుడున్నటువంటి మన వ్యవస్థ చూస్తామంటే మన అప్పచేస్తూనే కాదు, మొత్తం ఎక్కడ చూసినా కూడా ఏమర్థమవుతుంది, పరిపాలన వ్యవస్థ లేదు. ఒక పరిపాలకుడు ఉన్నా అథారిటీకి గౌరవం లేదు. ఒక అథారిటీ ఏంటి అంటే మాట విన్న అథారిటీకి ఎదురు తిరిగితే ఎంత గొప్ప అంత గొప్ప. అందరికంటే గొప్ప మన ఎంపీల యొక్క బిహేవియర్లో నాకు చాలా ఆశ్చర్యమైంది. ఈటీవీలో ఒక పొలిటీషియన్, సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇంకా ఇతర రంగాలలో, పారిశ్రామిక రంగాలలో, మిగతా చోట్ల చాలా హై లెవెల్లో ఉన్నటువంటి ఐదారుగురు కూర్చుని ఈటీవీని ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఎంపీల యొక్క 11 పట్టుబడ్డారు కదా చేస్తే అవుతే ఏంటి కాదు, నాకు మాత్రమే ఆశ్చర్యం లేదని చెప్తున్నాడు ఆ మంత్రి. ఇదేంటండి, ఎంపీలు వాళ్ళు ప్రయాణించకుండా టికెట్లు పెట్టి నేను డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. ఆయన ఇంకో మంత్రి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, అసలు 55,000 to 65,000 మేము పనిచేస్తామేంటే అసలు స్టేట్మెంట్ అర్థమవుతుందా? అది పేపర్లో స్టేట్మెంట్ ఇస్తున్నాడు వాడు. అంతే ఏంటి, అది తక్కువ ఉన్న వాడిని అంటే సిగ్గుపట్టలే వాడు. వాడు ఏమంటుందంటే అసలు అంత తక్కువ డబ్బులు మేము పనిచేస్తామేంటే అసలు దోస్ ఎంపీస్ ఆర్ ఫూల్స్. 25,000 to 35,000 2 lakh to 3 lakh పనిచేయాలి కానీ పరిపాలనా వ్యవస్థ గురు విష్ణు పరిపాలనా వ్యవస్థ సలానాశనమైపోయింది. ఈనాడు మళ్ళీ ఆ పరిపాలనా వ్యవస్థ కరెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మూడోది ఉంది గురు దేవో మహేశ్వర. మహేశ్వర అనేటువంటి మాట మనం శివుడికి సాధారణంగా ఆపాదిస్తూ ఉంటాం. ప్రస్తుతానికి శివుడికే ఆపాదిస్తామని, కానీ అక్కడ శివుడు అనేటటువంటి మాటకి ఇంకో విశేషణ వాడు. శివుడు అనేటటువంటి విశేషణ వాళ్ళే, మహేశ్వర అనేటటువంటి విశేషణ వాడిని. సరే, వాటివరకు ఈ మూడు శక్తులు అంటే ఏమిటి, సృష్టి, స్థితి, లయకారకమైనటువంటి స్థితులు మనకి తెలియాలి. ఆ విధంగా మనం నేర్చుకోవటం లేదు. సృష్టి స్థితి లయకారకమైనటువంటి స్థితి ఏమిటి అంటే హౌ టు లివ్, అది మనం మర్చిపోయాం. ఆ జీవించే విధానాన్ని నేర్పటానికి మనకి ప్రస్థాన ప్రేమని మూడు టెక్స్ట్బుక్స్ ఉన్నాయి. ఈ ప్రస్థాన ప్రేమ అనేటటువంటి మూడు బుక్స్ లో ఫండమెంటల్ టెక్స్ట్ బుక్స్ ఏంటి అంటే ఉపనిషత్, వాటి సారమైనటువంటి భగవద్గీత. వాటి సారమైనటువంటి భగవద్గీత అది ఎందుకు చెప్తున్నాము అంటే, మనం బతకటానికి జీవించే ముందు ముందు మనం ఎవరో తెలియాలి. ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయాలి అంటే మొట్టమొదట నువ్వు ఎక్కడ కూర్చోవాలో తెలియాలి. నువ్వు చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నువ్వు చేయవలసినటువంటి బాధ్యతలు ఏంటో నీకు తెలియాలి. అలాగే నువ్వు చేయకూడనటువంటివి కూడా నీకు తెలియాలి. అంటే ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ పని చేయాలి, ఏ పని చెయ్యకూడదు, చేయకూడనటువంటి పని లయతత్వం, చేయవలసినటువంటి పని విష్ణుతత్వం. ఎక్కడ కూర్చోవాలో తెలియాల్సిందే బ్రహ్మతత్వం. ఇది మనం చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది మనం మర్చిపోయాం, జీవించే విధానం మర్చిపోయాం. అసలు జీవిస్తున్నాము అన్నటువంటి సంగతే మర్చిపోయాం. మీకు మీరు గమనించుకుంటున్నారో లేదో, అసలు మీరు జీవించటం ఏం లేదు. వీఆర్ ఆల్ వెజిటబుల్స్, డెడ్ వెజిటబుల్స్. ఇందుకు మనం చేసేటటువంటి పని మిగతా జీవి జంతువులు కూడా చేస్తున్నాయి. ఆహార నిద్ర భయ వైద్య నిద్ర సామాన్య నిద్ర అన్న పశువులకి మనకి యాక్చువల్గా పెద్ద తేడా లేదు, ప్రస్తుతానికి ఇప్పుడు తేడా లేదు. ఉపనిషత్ మనం చదువుకోవటానికి ట్రై చేస్తున్నాం తప్ప ఉపనిషత్ మనం ఆచరించటానికి ట్రై చేయటం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే ఆధ్యాత్మికత అంటే పనికిరాని ఏం కాదు, ముసలితోనే వచ్చాక చేసేది, మిగతా పనులు అంతా వచ్చాక చేసేది కాదు. ముందు హౌ టు లివ్ అనేది నీకు తెలిస్తే నువ్వు ఏ పని చేసినా అద్భుతంగా చేస్తావు. ఏ పని చేసినా అంతేట, ఒక మురికివాడిలాగా వెలివాడిలాగా జీవించేటటువంటి ఒక వ్యక్తి కాళ్ళకి శ్రీకృష్ణ అయినా వెళ్ళిందని దండం పెడతాడు. నేను గమనించారు అది ఒక అవధులు కలిసి వాడి జీవిత విధానం కనుక పోలిస్తే మన జీవిత విధానంతో ఖచ్చితంగా చాలా నీచమైనది, ఏహీయమైనది. అవధూతల గురించి మాట్లాడుతున్నాను. బట్టలు ఇప్పుకుని మురికిలో చాలా మంది అయితే ఇంకా అసహ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ అవధూతలు జీవిస్తూ ఉంటారు. జీవిస్తూ ఉన్నా కూడా కబుర్లు చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరు అంటే వాళ్ళ గురించి పట్టించుకోము అని భౌతికమైనటువంటి కానీ మానసికమైనటువంటి కానీ సమస్యలు లేనటువంటి వ్యక్తి. ఏదైనా సమస్య వచ్చేసరి కల్లా డాక్టర్స్ కానీ మిగతా వాళ్ళు చేతులు ఎత్తేస్తే మనకి గుర్తించేది ఎవరు? యోగులు గుర్తొస్తారు, అవధూతలు గుర్తొస్తారు. ఇందుకు చెప్తున్నాను అర్థమైందా? మనం పెట్టుకునేటటువంటి క్లాసెస్ కబుర్లు చెప్పడానికి పెట్టుకోవటం లేదు. హౌ టు లివ్ అనేటటువంటి దాన్ని నేర్చుకున్నాక అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురువే. ఆ స్థితి రావటానికి చేస్తున్న ముందు మన పిల్లలకి ఆ స్థితి నేర్పటానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆ స్థితి నేర్పేటటువంటి ప్రయత్నం మనం చేయం. ఎందుకంటే మనం అందరము కూడా హిరణ్యాక్షులము, హిరణ్య కశ్యపులము. డబ్బు గురించి తప్ప మిగతా మీద ఆలోచించరు. దీనివల్ల ఏం లాభం? బయటకెళ్తే మా కాలేజీలో కొత్తగా పెట్టినప్పుడు నన్ను చాలా మంది పేరెంట్స్ వచ్చి అడిగేవాళ్ళు. మాస్టర్, నేను కెమిస్ట్రీ చదివేదా బయోకెమిస్ట్రీ చదివేదా? మీ పిల్లవాడికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అది చేసింది. వాడి ఇంట్రెస్ట్ ఏంటండి? వాడి మొహం వాడికి ఏం తెలుసు? పూర్వకాలంలో టీచర్కి ఇవ్వాలా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ లో పనిచేసేటటువంటి క్లర్క్కి అమ్మాయిని ఇవ్వాలా? దేనికి ఇస్తారు అమ్మాయిని? ఎందుకు? ఎందుకంటే అంతట ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకృష్ణుడు యొక్క కథ చదవటంలో అంతరార్థం ఏంటి అంటే, మీ యొక్క అక్షం యాక్సిస్ మనీ యాక్సిసా లైఫ్ యాక్సిసా? ఇప్పుడు లైఫ్ యాక్సిస్ లేదు, మనీ యాక్సిసే. దృష్టి కూడా దీనికి ఏంటండి, హిరణ్యకృష్ణుడు అన్నా పశ్చకుడు అన్నా ఒకటే. పశ్చకుడు అంటే అప్పుడు ప్రహ్లాదుడు లాంటి ఒక పిల్లవాడు ఉంటే వాడిని సాగుబుట్టి చెవులు మెచ్చి నువ్వు భగవంతుడు వైపు వెళ్ళొద్దు నాయనా, నువ్వు ఎటు వెళ్ళాలి? జ్ఞానం మా వాళ్ళు చదివిస్తున్నటువంటి చదువు. అదే పోలీసు ఇప్పుడు చేస్తున్నాం మనం. అంతే, ప్రహ్లాద చరిత్ర చదివేటప్పుడు మనమందరం కూడా హిరణ్యాక్షులమే హిరణ్యకశ్యపులమే అనేటటువంటి భావన వచ్చి అక్కడి నుంచి మీరు ప్రహ్లాదుడు కరెక్ట్ అని నోటితో అన్నప్పుడు, మీ ఆచరణ అది చూపించినప్పుడు, మీరు ఎవరు మీ ఆచరణ చెప్తుంది కానీ మీ నోటి మాటలు చెప్పవు. ఓ మంచి అడ్వర్టైజ్మెంట్ ఈ మధ్య వస్తుంది టీవీలో, మీరు చూశారో లేదో, ఆడవాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళకి పెద్ద చదువు అక్కర్లేదు,
ఇమీడియట్లీ సరస్వతీ దేవాన్ని చూపిస్తాడు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు. ఇమీడియట్గా ఎవరి బొమ్మ చూపిస్తాడు? లక్ష్మీదేవి బొమ్మ చూపిస్తాడు. ఆడవాళ్ళు మిలిటరీలోను ఏంటది పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వకూడదు. దాని వెనకాతనే ఏం చూపిస్తాడు? దుర్గాదేవి బొమ్మ చూపిస్తాడు. అది చూపించి మనం పూజించేటటువంటి విధానానికి మనం చెప్పేటటువంటి మాటలకి కొంతనే ఏమైనా ఉన్నదా అని వాడు క్వశ్చన్ మార్క్ వేసి వదిలేస్తున్నాడు. ఉదాహరణ అర్థమైందా? నాకు మొదట అర్థం కాలే, తర్వాత అర్థమైంది. నీకు అర్థమైందా? నాకు నాకు మాత్రం రెండు మూడు సార్లు ఆ టీవీ అంత పట్టించుకోలేదు. మొదటిసారి రెండోసారి ఏం తీసుకున్నాడు అనుకున్నా తర్వాత అర్థమైంది. మనం చదివే ఉపనిషత్తులకి, మనం చదివేటటువంటి ఆధ్యాత్మిక చేసేటటువంటి ఆధ్యాత్మిక సాధనలకి ఆచరణకి పొంతనే ఏమైనా ఉన్నదా? లేదు, ఏమీ పొంతన లేదు. మనం మాట్లాడేటువంటి మాటలకి ఆచరించేటటువంటి ఆచరణకి పొంతన లేదు. ఆ పొంతన లేదు అనేటటువంటిదే విశ్వజిత్ యాగం చేస్తున్నటువంటి ఒక మహర్షి చేసేటటువంటి కార్యక్రమాలలో 9 ఏళ్ళ అతని పిల్లవాడికి ఆ తేడా కనిపించింది. చెప్తున్నదేంటి, చేస్తున్నది ఏమిటి? ఏమని ఎక్కడ చెప్తున్నావు? నువ్వు ఏది నాటితే అది వస్తుంది అని. నిన్న కూడా నేను మొత్తము హనుమంతుడి యొక్క ప్రక్రియలో నాటే విధానమే ఉన్నది, ఎలా నాటుకోవాలి అనేది చెప్పాడు. అది మనం నాటుకో. రామకార్యము అన్న ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి చేసేటటువంటి ప్రయత్నం అన్న ఒకటే. సీతను ఎదగటానికి బయలుదేరినప్పుడు మొట్టమొదట ఎవడు అడ్డుతగులుతాడు సముద్రంలోకి? నీకు గుర్తుంది కదా, నువ్వు చెప్పొద్దు, మనం చెప్తే మైనాకుడు అడ్డుతగులుతాడు. మైనాకుడు ఎవడు? వాయుదేవుడు యొక్క ఫ్రెండే. అంటే మన జీన్స్ మనకి అడ్డుతగులుతాయి. మన తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానము, మన తల్లిదండ్రులు ఏది కరెక్ట్ అనుకుంటారో అదే మనకి కరెక్ట్ అనిపిస్తుంది. దొరుకుతున్న ఎడం చేస్తే ఏదైనా ఉద్దేశిస్తుంటే ఈనాడు మనకి పెద్ద ఎఫెక్ట్గా ఉండదు. ముఖ్యంగా బఫెట్ ఇన్నాడు అయితే అసలు ఎఫెక్టే లేదు. కానీ నా చిన్నతనంలో మా బామ్మ గారికి ఒళ్ళు మండిపోయేది ఎడం చేస్తే ఏదైనా ఇస్తుంటే. నువ్వు వడ్డించుకోవటానికి ఏం లేదు, నీది అంతసే కదా తింటూ ఉంటే. అంటే ఎవడో ఒప్పుకోడు వేయాల్సిందే ఇప్పుడు చేస్తావు తప్ప, నువ్వు మీ చేత్తో ఎడం చేత వడ్డించుకోకూడదు. లేకపోతే ఏం చేయాలి? మొదటే అన్ని పెట్టేసుకోవాలి, నువ్వు తినగలిగినంత కావలసినంత. కానీ యూ షుడ్ నాట్ యూజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు యూ షుడ్ యూజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. నువ్వు అది వాడకపోతే నువ్వు ఆటలతో ఎగిరిపోవాలి. మై నాకు ఇదంటే అర్థమైంది కదా, హ్యాబిట్ జీన్. అది అడ్డుతగులుతుంది ఆధ్యాత్మిక సాధనలో. ఇమ్మీడియట్గా ఏం అడ్డుతగులుతుంది? సురస అడ్డుతగులుతుంది. ఈ సురస దేవతల యొక్క తల్లి అని చెప్తాం మనం. మన ఇంద్రియాలన్నీ కూడా ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దేవత యొక్క అధీనంలో ఉంది అని మనకి యోగశాస్త్రం చెప్తూ ఉంటుంది. కళ్ళు ఎడం కన్ను, చంద్రుడు కుడి కన్ను, సూర్యుడు, శ్వాస వాయుదేవుడు. ఇలాగా మన ఇంద్రియాలన్నీ కూడా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా ఏదో ఒక దేవత యొక్క అధీనంలో ఉంటాయి. ఆ దేవతలు యొక్క మెయిన్ థింగ్ ఏంటి అంటే ఒక్కొక్క ఇంద్రియాన్ని మీ చేత పరిచయించాలి అంటే మీకు ఒక రుచి కల్పించాలి, రసం ఉండాలి. అది మంచి రసమే ఉండాలి, సురస. సురసని మనం ఏమని చెప్తామంటే దేవతల తల్లి వీళ్ళని టెస్ట్ చేయటానికి వచ్చింది, హనుమంతుడిని టెస్ట్ చేయటానికి వచ్చింది. టెస్ట్ చేస్తే కథ తెలుసు కదా, ఆవిడ నోరు తెరుస్తూ ఉంటుంది, నేను ఇంకా పెద్దవాడు అవుతాడు. ఆవిడ నోరు తెరుస్తూ ఉంటుంది, ఇంకా పెద్దవాడు అవుతాడు. ఒక ఇల్లు కట్టుకున్నాం, అప్పుడు ఏం చేయాలి? తర్వాత ఓ టీవీ కొనుక్కున్నాం. ఇప్పుడైతే వైట్ స్క్రీన్ టీవీ వచ్చింది కనుక వైట్ స్క్రీన్ టీవీ కొనుక్కున్నాం సురస. కానీ అది దేనికి ఉపయోగపడుతుంది? మీకు మీ ఇంద్రియాలకి తృప్తి ఇస్తుంది. ఇంద్రియాలకి తృప్తి చేసుకోవటం తప్పని చెప్పలే అసలు రామాయణంలో. అందుకే సురసని దేవతల తల్లిగా అన్నాడు. కానీ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే ఇంద్రియ తృప్తి దేనికోసము, నువ్వు దేనికోసం చేస్తున్నావు అనేటువంటి ఉద్దేశాన్ని తృప్తి చేసుకోవాలంటే చివరికి ఏం చేస్తాడు హనుమంతుడు, అసలు చిన్నవాడు అయిపోయి బయట చేస్తాడు, అంటే కోరికల్ని తగ్గించుకుంటాడు. ఇదంతా అయిపోయాక మూడోది ఎక్కడ వెళ్తుంది, స్నేహిత. సముద్రంలో వ్యక్తి యొక్క నీడని పట్టుకునే లాగిస్తుంది జరిగింది. అదే మన యొక్క పూర్వజన్మ ప్రారంభం. చాలా మంది నాతో చెప్తూ ఉంటారు, మాస్టర్ మీరు ఇలా తిరిగిస్తున్నారు, మీరు ఎలా వచ్చేస్తున్నారు, మేము కూడా చేయలేకపోతున్నాం, ఎవడు చేయదన్నది. మీరు చెప్పండి ఎవడు చేయదన్నది, చెయ్యాలి అనుకుంటే కమో ఎందుకు బయటకు రాలేదు. పూర్వకాలపు ఉన్నటువంటి వాసనలు ఆ ప్రారంభాలు వెనక్కి లాగుతాయి. ఈ మూడు అడ్డంకుల్ని ఎప్పుడైతే మనం దాటగలుగుతాము అప్పుడు మాత్రమే ఆధ్యాత్మికత మనకి పలకటం మొదలెడుతుంది, లేకపోతే పలకదు. అది హనుమంతుడు పుట్టిన దగ్గర నుంచి దేవతల యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడే, సర్వశక్తిమంతుడే, సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. పుట్టిన దగ్గర నుంచే ఉయ్యాల్లో ఉన్నప్పుడే సూర్యుని చూసి ఎదిగి పట్టుకోవటానికి మిందటానికి ట్రై చేస్తాడు. కానీ రాముడితో కలవనప్పటి వరకు, రామకార్యం చేయనంత వరకు కూడా అతని శక్తిని ఎందుకు పనికిరాలేదు. మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలంటే ఉపనిషత్తు చదివినంత మాత్రాన మనకు ఆ శక్తులు అన్నీ వచ్చేస్తాయా, రావు. కానీ ఉపనిషత్తు మిమ్మల్ని ఎటువైపు ప్రేరణ ఇస్తున్నాయో దాన్ని గమనించుకోండి. అందుకని ఆ పీఠోదకాహ అనేటటువంటి శ్లోకం వాళ్ళకి చదివారు మళ్ళీ, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకొస్తుంది. మనం చేసేటటువంటి తప్పుడు పని ఏంటి అంటే సాధనను సాధ్యము అనుకుంటున్నాం, సాధ్యము అంటే గోల్ లక్ష్యము అనుకుంటున్నాం. దీనికి నేను చాలా సార్లు ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాను, మన జీవితాలు అలాగే ఉన్నాయి. అదేంటి అంటే ఒకడు బౌండరీకి వెళ్తూ తన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, నేను వస్తున్నాను, నాకు బాంబే అది అంతగా తెలీదు అని చెప్పి, నువ్వు కారు రెడీ చేస్తే నేను దిగ్గానే కారుకి వచ్చేస్తాను. సరే స్నేహితుడు కారు పంపించాడు, డ్రైవర్ని పంపించలే, కారు పంపించాడు. ఒకతను కూడా వచ్చాడు, కారుకి కారం చోటు ఇచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, టీని అడగలేదు, ఎక్కడికి వెళ్ళాలని కారు ఎక్కాడు, స్టార్ట్ చేశాడు. వాడు స్నేహితుడు చాలా మంచివాడు, ఫుల్ ట్యాంక్ నింపాడు, ఎందుకైనా మంచిది ఊళ్ళో తిరగటానికి ఫుల్ ట్యాంక్ అక్కర్లేదు కానీ ఫుల్ ట్యాంక్ నింపాడు. ఇంకా ఇది బయలుదేరాడు. ఈయనకి ట్రాఫిక్ రూల్స్ అన్నీ తెలుసు, కారు ఎటు ఆపాలి, ఎక్కడ ఆపాలో, రెడ్ సైన్ వస్తే ఏం చేయాలో అవంతా కూడా నేర్చుకుని ఉన్నాడు. కారు ఎక్కాడు, బయలుదేరాడు, తిప్పుతున్నాడు కారు, ట్రాఫిక్ రూల్స్ ప్రకారం తిప్పుతున్నాడు. కానీ అతనికి తెలియంది ఏంటి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తిప్పేస్తున్నాడు కారుని, ఫ్రీగా హైవే వచ్చినప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు, ఎవరైనా అడ్డు వస్తే బ్రేక్ వేస్తున్నాడు, ట్రాఫిక్ లైట్ వస్తే ఆగిపోతున్నాడు, అంతా చేస్తున్నాడు. పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ అయిపోతే కారు పుట్టాను చచ్చాను, పుట్టడం అంటే కార్యక్రమం, చచ్చాము అంటే పెట్రోల్ అయిపోయింది. ఇంటికి ఎక్కడికి వెళ్ళాం మనం, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పిల్లగా ఉన్నప్పుడు చదువుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఉద్యోగం చేసుకుంటూ పెళ్ళం పిల్లల్ని పోషించాలి. ట్రాఫిక్ రూల్స్ జీవించడానికి ఇదంతా అవుతుంది, సమాజం కావాలి మనకి. సమాజం ఉంది కంటే మిగతా జంతువుల కంటే కూడా మనం ఎక్కువ ఎదగలిగాము. అన్నిటికంటే ఏంటి అంటే సమాజం కరెక్ట్గా ఉంది కనుకే వాక్శక్తి మనకి వచ్చింది. ఇదంతా కరెక్టే, కానీ అంతా చేసేటో నువ్వు కట్టావు, ఇల్లు కట్టావు, చాలా 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 పనులన్నీ చేసావు, చచ్చిపోయావు. ఇంతకీ ఎక్కడ చేరుకున్నావు, అసలు చేరుకోవాలి అనేటువంటి ప్రశ్న కూడా రావటం లేదు. దాన్ని మనం ఈ సంవత్సరంలో కరెక్ట్ చేసుకోవాలి. ముందు ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏంటి అంటే కాలేజీలో జాయిన్ అవ్వగానే మొట్టమొదటి మనం ఏం చేస్తామంటే ప్రాస్పెక్టస్ ఇస్తాం, సిలబస్ చెప్తాం, ఒక 3 ఇయర్ కోర్స్ లాంటిది అయితే ఫస్ట్ ఇయర్ లో ఏం చెప్తామో, సెకండ్ ఇయర్ లో ఏం చెప్తామో, థర్డ్ ఇయర్ లో ఏం చెప్తామో చెప్తాం, దానికి కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్ చెప్తాం. ఆ విషయాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు కూడా చెప్తాం మనం. ఏ కాలేజీకైనా వెళ్ళండి, కెమిస్ట్రీ ఎవరు చెప్తారు, ఫిజిక్స్ ఎవరు చెప్తారు, కెమిస్ట్రీ ఎవరు చెప్తారు, ఇంగ్లీష్ ఎవరు చెప్తారు కదా. మరి మనము ఇంత తెలివైనటువంటి వాళ్ళు, మనము లక్ష్యరహితమైనటువంటి ఈ జీవితం జీవిస్తూ కూడా ఒక లక్ష్యం ఉన్నది ఈ జీవితానికి, ఆ లక్ష్య సాధనకి అనుగుణ్యంగా కనుక నువ్వు జీవిస్తే నీకు 3 రకాలైనటువంటి శక్తులు వస్తాయి. సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత అనేటువంటి 3 శక్తులు వస్తాయి అని చెప్తున్నా కూడా వినకపోతే తప్పవద్దు. మళ్ళీ మీరు ఇద్దరిని ఎందుకు అడగాలి, ఓ గురువు దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు అవస్థపడాలి, మీరే నేర్చుకోవచ్చు ఈ సబ్జెక్ట్ అంతా కూడా. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవటంలో నిన్న మనం 7 శ్లోకాలు చదువుతున్నాం. మనం ఆ 7 శ్లోకాల యొక్క అంతరార్థం చాలా జాగ్రత్తగా చూడండి. అందులో చాలా ముఖ్యమైనటువంటి ఒక శ్లోకం ఉంది, అది ఎందుకో చాలా స్పష్టంగా చెప్పబడలేదు దాని యొక్క విషయాలు. శ్లోకం చూడండి, ఇది అసలు మొత్తము ఆధ్యాత్మిక జీవిత విధానానికి బేసిస్. బహూనామేమి ప్రథమో బహూనామేమి మధ్యమ కింసిత్ యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. చాలా వాటిలో నేను ప్రథముణ్ణి, చాలా వాటిలో నేను మధ్యముణ్ణి, కనిష్ఠుని మాత్రం నేను కాదు. కనిష్ఠుడు అంటే లాస్ట్ వాణ్ణి మాత్రం నేను కాదు. ఇది ఈ మొత్తము ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, ఎన్ని విద్య మీరు ఏ విద్య నేర్చుకుంటున్నా కూడా ఇది మీకు టెస్ట్ అవ్వాలి. మొత్తము ఆధ్యాత్మిక జీవితంలో ఫండమెంటల్ గా ఏంటి అంటే గురువు ఏం చెప్తే అది చేయాలి, క్వశ్చన్ చేయకుండా. అది మొట్టమొదటిది. కాంపిటెన్స్ కానీ మీ యొక్క వీలు కానీ మీరు గురువు దగ్గరే ఎత్తకూడదు. అది మీరు చేయగలిగినా చేయలేకపోయినా మీరు చేసేయాలి. ఇక్కడ 3 స్టేజెస్ ఆఫ్ శిష్యత్వం గురించి చెప్తున్నాడు. మొట్టమొదటి శిష్యుడు ఎలాంటి వాడు అంటే తప్పకుండానే గురువు మనసులో ఏముందో తెలుసుకుని అది చేసేయగలగడం. అంటే గురువు యొక్క నాన్ వోకలైజ్డ్ థాట్స్, వాక్ రూపంలో చెప్పబడకపోయినా కూడా గురువుకి ఇది అవసరం అవుతుంది, ఇది అవసరం అవుతుంది, అది అవసరం అవుతుంది అని తెలుసుకుని గురువుకి సేవ చేయగలగడం. నేను చాలా వాటిల్లో ప్రథముణ్ణి అంటే ఏమంటున్నాడు అక్కడ, నేను చాలాసార్లు నా గురువు ఏమీ చెప్పకుండానే నేను నా గురువు యొక్క మనస్సు తెలియ ఎరిగి దాన్ని అనుకున్నాగా నడుచుకున్నాను. మధ్యముడు అంటే ఎలాంటి వాడు, గురువు చెప్తాక చేయటం. 3వ రకం వ్యక్తులు ఎవరు, చెప్పినట్టు చేయకపోవటం. మనం ఏ స్థితిలో ఉన్నామో కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ నచికేతుడు యొక్క ఆ ప్రాబ్లం అర్థం చేసుకోండి. అంటూ చాలా వాటిలో నేను మధ్యముణ్ణి, కొన్నిట్లో నేను ప్రథమ. మధ్యముడు అంటే చెప్ప చేయటం, ప్రథముడు అంటే చెప్పకుండా చేసేది. ఇక్కడ అతను చేసిన తప్పు గురించి ఎక్స్ప్లెనేషన్ తనంతటి తాను అనుకుంటున్నాడు. నన్ను నా గురువు ఎవరికి ఇవ్వాలో నాకు ముందు తెలిసి ఉండాలి. నాకు ముందే ఐ కుడ్ హ్యావ్ గెస్డ్ గెస్డ్ ఇంటెలిజెంట్ చెప్పగలదు. నేను అడిగాను, నువ్వు నాకే ఎవరికి ఇస్తున్నావు, నువ్వు నాకే ఎవరికి ఇస్తున్నావు, నువ్వు నాకెవరికి ఇస్తున్నావు అని ఆయన వేధించాను. ఆయన్ని ఇంకేంటి, ఇక్కడ చాలా కాలం పూర్వకాలంలో ఋషుల ఆశ్రమాల్లో వాటిలో ఏంటి అంటే తండ్రి గురువుగా ఉండే ఉంటాడు. సాధారణంగా అడ్వైజర్ రోల్ చాలా ఎక్కువ వస్తూ ఉండేది పూర్వకాలం. అంటే లెక్చరర్ యొక్క కొరికే స్టూడెంట్ అయ్యాడు అనుకోండి, అటు ఫాదర్ అవుతాడు అటు గురువు అవుతాడు. అలాంటి పరిస్థితి వచ్చింది నచికేతుడికి వాదేశ్వరకి. ఎందుకంటే ముందు ఏడుస్తాడు, నేను అడగాల్సిన కర్మ పట్టింది నా తండ్రిని నా గురువుని, నాకు అర్థం కాలేదు ఆయన ఎవరికి ఇస్తాడు. సరే ఆయన ఏం చెప్పాడు, నేను నిన్ను యముడికి ఇస్తున్నాను,
సాక్రిఫైస్ చేయాలి అని చెప్పి యముడికి ఇచ్చాను అంటే యముడికి వెళ్ళిపోవాలి. దానికి ఆయన ఏం బాధపడలేదు నచ్చేయకుడు. దీనివల్ల ఆయనకేం లాభం? ఎందుకు నాకు ఇస్తున్నాడు? హీ కుడ్ గెట్ ఇట్. యముడికి ఇస్తున్నాను అని చెప్పినా కూడా నన్ను ఎందుకు ఇస్తున్నాడో నాకు అర్థం కాలేదే. ఇక్కడ మీరు ఖచ్చితంగా అభిమున్ అయిపోయాను అనుకుంటాడు. ఆ శిష్యుడి యొక్క బాధ మీకు అర్థం అవ్వాలి. ఆ గురు శిష్య సంబంధాలు మనం పూర్తిగా మర్చిపోయాం. ఇంకేక అక్కడ కూడా హిరణ్యాక్ష దృష్టి వస్తుంది. గురువు దగ్గరికి వెళ్ళినా దృష్టి ఎలా ఉంటుంది అంటే ఈ గురువు డబ్బు నవ్వాలని చూస్తాడు తప్ప డబ్బు లేదు అని చూడటం లేదు. చాలా పెద్ద కంప్లైంట్ నాకు ఇస్తూ ఉంటాడు మనుషులు. ముఖ్యంగా కంప్లైంట్ ఏంటి అంటే మొన్న ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ గురించి జరుగుతున్నప్పుడు పెద్ద డిస్కషన్ ఫామ్ కూడా పెట్టారు. ఆ డిస్కషన్ ఫామ్ లో పెట్టుకుంది సొసైటీ యాంటీగా చెప్తున్నటువంటి వ్యక్తి ఏమని చెప్తున్నాడు అంటే అక్కడ ఇది డెమోక్రసీ, ఇది డెమోక్రసీలో అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి, ఆయన అందరితోనూ సమానంగానే మాట్లాడాలి అని. మీ డెమోక్రసీలో డెమోక్రటిక్ ప్రిన్సిపల్ గా ఎలక్ట్ అయినటువంటి చీఫ్ మినిస్టర్ అందరినీ సమానంగా చూసుకున్నాడా అని ఇతను జవాబు ఇవ్వలేకపోయాడు. ఆ సత్సాయి ఆర్గనైజేషన్స్ పెట్టే హెడ్ నేను అడిగిన ప్రశ్న అర్థమైంది మీకు చెప్పిన ఆన్సర్ డెమోక్రసీ అని చెప్పుకుంటూ ఉంటాడు వాడే చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళలేడు. అండ్ చీఫ్ మినిస్టర్ ఎవడు? నీ డెమోక్రాటిక్ నామ్స్ లో డెమోక్రాటిక్ ఇంకోపోతే డెమోక్రాటిక్ కోర్స్. మరి అలాంటప్పుడు స్పిరిచువలిజం లో అసలు క్వశ్చనే రాదు. అసలు అసలు ఇక్కడ బాసెస్ అనే చెప్పాను నువ్వు చేయాల్సిందే. అంటే ఈ మూర్ఖమైనటువంటి డిస్కషన్స్ టీవీలో ప్రచారం అవటం దాన్ని చూసి నిజమే చాలా గొప్పగా అడిగాడు అనుకోవటం ఎందువల్ల వస్తుంది? మూర్ఖత్వం వల్ల వస్తుంది. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డెమోక్రాటిక్ గా ఓటు వేసి ఏ మందు వేయాలి అని మేము అందరం ఓటు వేసుకున్నాక మీరు చెప్పిన మందు వేసుకుంటాము అన్నాం అనుకోండి, ఏమవుతాడు? ఇంకా మన మూర్ఖత్వం వచ్చిందో నాకు తెలియదు. భారతదేశంలో చాలా పెద్ద మూర్ఖత్వం వచ్చేసింది. ఏంటి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని కూడా ఎడ్యుకేషన్ డిసైడ్ చేసేటటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర ఇవ్వటం. అది వద్దు అనేటటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఎందుకు మాట్లాడలేదు అంటే నేను చాలా మంది అడిగాడు ఎందుకు మాట్లాడలేదు అని. నిన్న చెప్పినప్పుడు ఉన్నాడు ఋషులు ఏం మాట్లాడలేడు, మాట్లాడితే ఎక్కడ పెట్టాడు? ఎందుకు మూర్ఖుడితో కలిసి బుర్రున్న వాళ్ళతో ఏదైనా చెప్పగలరు కానీ గురువులు కానీ వాళ్ళు కానీ బుర్ర లేని వాళ్ళతో చెప్తే విషయం ఎందుకు? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ శ్లోకానికి హైలైట్ చేయాలి, ఏ శ్లోకము మొత్తము కూడా ఈ ఉపనిషత్తుకి ప్రాణము, ఆ శ్లోకాన్ని ఎవరు హైలైట్ చేయటం. మీరు చాలా జాగ్రత్తగా ఇది గుర్తుంచుకుని మనం చేస్తున్నటువంటి పనులలో గురువులు చెప్పినటువంటి పనికి మనము ప్రథములుగా ఉంటున్నామా, మధ్యములుగా ఉంటున్నామా, లేకపోతే అన్నది చూసుకోండి. ఎలా చేయాలి అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ అంటే గురువు పని ఎలా చేయాలో అన్న దానికి నెక్స్ట్ శ్లోకాలు చెప్తున్నాడు. ఆరో శ్లోకంలో అనుపశ్య యథాపూర్వే ప్రతిపశ్య తథాపరే సస్యమివ మత్స్య పశ్యతే సస్యమివ జాయతే పునః. నేను చెప్పాను ఇది, కానీ దాని ఇంపార్టెన్స్ మీరు మర్చిపోకండి. రేపు కఠోపనిషత్తు మళ్ళా ఎప్పుడైనా బై ఛాన్స్ యాక్సిడెంటల్ గా మీ దృష్టిలో పడితే అంటే కరెంటు పోయి టీవీ పనిచేయకుండా ఉన్నప్పుడు మీ ఇంటికి మీ స్నేహితులు ఎవరైనా మీ టైం వేస్ట్ చేయడానికి రానప్పుడు న్యూస్ పేపర్ అంతా ఐదోసారి చదివించినప్పుడు ఇంట్లో వాళ్ళ మీద మీరు ఎగరటానికి ఇంట్లో వాళ్ళు ఆఫీస్ వెళ్ళిపోయినప్పుడు మీరు ఒక్కడ ఉండి బోర్ కొడుతున్నప్పుడు మళ్ళీ బై ఛాన్స్ కఠోపనిషత్తు తీశారనుకోండి. తీసినప్పుడు ఏ రెండు శ్లోకాలు మీరు చదువుకోవాలి, మళ్ళా ఇది ఐదు ఆరో శ్లోకము గ్యారంటీగా మీరు చదువుకోవాలి. చదవగా చదవగా అది మళ్ళీ నేను ప్రథములుగా ఉండాలి, లేకపోతే కనీసము మధ్యముడుగా ఉండాలి, కనిష్ఠుడుగా ఉండకూడదు. ఉండకూడదు ఎలాగా అంటే యథాపూర్వం ఇదివరకు శిష్యులు ఎలా చేశారో వాళ్ళ గురువుకి శిష్యుసారు. ఇక్కడ గురువుకి శిష్యుసి చేయటం అనేటటువంటిది కూడా విధి కళలో వేస్తుంది చాలా సార్, ఫిజికల్ గా కానీ లేకపోతే ఆశ్రమానికి కానీ మనం సేవ చేస్తే అది గురువు శిష్యుస్తే సరిపోతుంది. ఆశ్రమం అది నుంచి గురువుకి కావలసినటువంటి ఫిజికల్ నీడ్స్ మీరు ఖచ్చితంగా ఇవ్వండి, పళ్ళు ఇవ్వండి. లేకపోతే నా భయం ఏంటంటే రేపు మీరు పళ్ళు అవి తీసుకురాలేమో అని అందుకని చెప్తున్నాను. ఆశ్రమానికి దక్షిణ ఇవ్వండి, ఏం పర్వాలే. అది కూడా మీరు గెస్ట్ చేసి ఇవ్వాలి, నన్ను అడిగి కాదు. అప్పుడు మీరు ప్రథమంలో అవుతారు. ఆశ్రమానికి ఏం కావాలో అది గెస్ట్ చేయకుండా మధ్యమ స్థితిలో ఉండాలంటే మీరేం చేయాలి? నన్ను అడిగాక చేయండి. అడిగాక నేను చెప్పాక కూడా మీరు చేయలేదు అనుకోండి, సరే మీరు నచ్చకేతుడు కంటే చాలా ఉత్పత్తి స్థితికి వెళ్ళిపోతారు. కానీ ఇది కాదు ముఖ్యం. గురువు ఎప్పుడు కూడా ఏం కావాలనుకుంటాడో ఇక్కడే యముడు నచ్చకేతుడు మాట్లాడుకుంటున్నప్పుడు మీకు తెలుస్తుంది అసలు గురువు యాక్చువల్లీ వాట్ హీ వాంట్స్ అనేది. అని చేత 7వ శ్లోకం తర్వాత 8వ శ్లోకానికి వెళ్తాం. 7వ శ్లోకంలో నిన్న నేను మీకు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. మొట్టమొదటి ఏంటి అంటే, రాత్రి నిద్రపోతున్నప్పుడు మీరు నిజంగానే చనిపోండి. యాజ్ ఇఫ్ ఇవా నిజంగానే చనిపోండి అంటే నా ఉద్దేశం, చనిపోయినటువంటి వ్యక్తి ఎలా జీవిస్తాడో, ఎలా గాలి పీల్చుకుంటాడో, యోగ విద్యలో దాన్ని కేవల కుంభకము అంటారు. ప్రాణాయామంలో ద ఓన్లీ టార్గెట్ సిస్ట్ ఆఫ్ బ్రీదింగ్, అది తప్ప అవి చేస్తున్నాం మనం ప్రాణాయామంలో. చూడండి ఎన్ని వెళ్ళి సెలవులు వేసిందో. కుంభకం చాలా ముఖ్యం ప్రాణాయామంలో. గాలి పీల్చుకోవటం అదంటే ముఖ్యం కాదు. అంటే ఇప్పుడు మీరు కుంభకం ట్రై చేయకండి, ఇట్ షుడ్ బి డన్ అండర్ ఎ వెరీ ఎక్స్పర్ట్ గైడెన్స్. ఇప్పుడు అంత ఎక్స్పర్ట్స్ నాకు ఎక్కడా కనిపించడం లేదు. కుంభకం ప్రాక్టీస్ చేయించగలిగేటువంటి వ్యక్తులు ఆ ప్రాణాయామ సాధన అంతా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ అవ్వాలి. దేని మీద? లారీ మహర్షి దగ్గరికి అతని తల్లి యొక్క డాక్టర్ చదివి పాస్ అయినటువంటి కుర్రవాడు వస్తాడు. ఇది డాక్టర్ డాక్టర్ వచ్చాక మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటే ఈ శ్వాస గురించి మాట వచ్చింది. శ్వాస వచ్చి మాట్లాడుతూ డిస్కషన్ దేని మీద వచ్చింది అంటే, నువ్వు బతికి ఉన్నావు అన్నదానికి ప్రూఫ్ ఏంటి అంటే శ్వాస ఆడుతూ ఉండాలి. మెడికల్ వరల్డ్లో వీడు బతికున్నాడా చనిపోయాడా అనేటువంటిది దేని మీద ఆధారపడి చెప్తారు అంటే, వాడికి శ్వాస ఆడుతూ ఉంటే బతికున్నాడు, శ్వాస లేకపోతే లేదు, ఇప్పుడు కోమా ఉంది. చాలామంది ఏళ్ళ తరబడి కోమాలో ఉంటారు. 40 ఇయర్స్ దాటి కూడా కోమాలో ఉన్నటువంటి వాడిని అమెరికాలో కొన్ని చోట్ల మెయింటైన్ చేస్తున్నారు. వాడు కోమా అంటే అర్థం మీకు తెలుసు కదా, యాజ్ పరిపూర్ణంగా వాడికి ఏ ఇంద్రియం పనిచేయదు. స్వీట్స్ ఇస్తానంటే ఫుడ్ డైజెస్ట్ కాదు, లిక్విడ్స్ మీద బతుకుతాడు. కానీ వాడు బతుకున్నట్టు కూడా వాడికి తెలియదు. కానీ వాడు బతుకున్నాడు అని మనం ఎందుకంటున్నాం? శ్వాస ఆడుతోంది కనుక. మనకి శ్వాస ఆడుతోంది, మనం బతుకున్నామో లేదో తెలియదు. మనం కోమాలో ఉన్నామో దేంట్లో ఉన్నామో కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుంటుంది. కానీ ఈ ప్రాణాయామంతో లారీ మాసే ఆ డాక్టర్ కుర్రవాడికి ఏం చూపించాడు అంటే, అతను హార్ట్ ఆపిస్తాడు, శ్వాస ఆపిస్తాడు ఫర్ 1.5 అవర్స్ చూస్తున్నాడు, గుండె కొట్టుకుంటున్నాడు, శ్వాస ఆడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రాణాయామం యొక్క అసలు గోల్ అది కేవల కుంభకము. కేవల కుంభకము అంటే అర్థమైంది కదా, ఓన్లీ కుంభకం అంటే లోపలికి వెళ్ళే శ్వాస ఉండదు, బయటకు వచ్చేటటువంటి శ్వాస ఉండదు. అటువంటి స్థితిలో కనుక ఫోటోగ్రాఫ్ తీశారనుకోండి, కేవల కుంభకంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఫోటోగ్రాఫ్ తీస్తే అతని ఫోటోగ్రాఫ్ ప్రింట్కి రాదు. నేను ఫోటోగ్రాఫ్ని ప్రింట్ చేస్తే పాజిటివ్ ప్రింట్, కెమెరా పట్టుకో లేదటువంటి వ్యక్తిని, కేవల కుంభకంలో ఉన్నటువంటి వ్యక్తిని. అది ఈ కాలంలో కూడా చాలామంది చేసి ఆ విధమైనటువంటి సాధనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ లారీ మాట యొక్క క్రియాయోగం ప్రాక్టీస్ చేస్తాం. ఒక ఊళ్ళో నేను వెళ్ళినప్పుడు ఆయన 12 ఏళ్ల బట్టి లారీ మాస్ యొక్క క్రియాయోగం చేస్తున్నాడు. మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు మాస్టర్, మీరు మా క్రియాయోగంలోకి వచ్చిస్తే మ్యాజిక్లు జరుగుతాయన్నారు. ఇదే రైట్, నువ్వు ఎన్నాళ్ళ బట్టి చేస్తున్నావు, 12 ఏళ్ళు అయిందండి, ఏం మ్యాజిక్లు జరిగాయి?
నాకు తెలిసి ఇంకా ఏమవలేదండి, ఇంకా టైం పడుతుంది. నువ్వు ఎన్నేళ్ళు తీసినా నీకు టైం పట్టటే ఉంటుంది, ఎందుకంటే క్రియాయోగము చాలా స్పష్టంగా లారు మాస ఏం చెప్పాడు అంటే 5 సంవత్సరాల 8 నెలల 9 రోజుల్లో మీకు క్రియాయోగం యొక్క సిద్ధి వచ్చేస్తుంది, అంటే కేవల కుంభకం వచ్చేస్తుంది. ఉత్తమమైనటువంటి సాధకుడికి, ఇంకా ఉత్తమమైనటువంటి సాధకుడికి 5-6 ఏళ్ళు అనుకోండి రౌండ్ చేయరు. అంత తీవ్రంగా తేలిన వాడు కనీసం 12 ఏళ్లలో అయినా రావాలి, ఇంకో 6 ఏళ్ళు లేదు కనీసం ఇంకో 6 ఏళ్ళు 18 ఏళ్లలో అయినా రావాలి. నన్ను 12 ఏళ్ళు అయిపోయింది కదా, నీకు ఎన్నేళ్లలో వస్తుంటే ఏమో మరి నాకేం రాలేదు, ఇంతకీ నేను తప్పు చేస్తున్నావు అంటావా అని అడిగాయి. నాకు ఎంత తెలుస్తున్నాయో, మీరంతా రహస్యంగా ఉంచుతారు కదా, గురుముఖత నేర్చుకోవాలి కదా. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆ టైం అయిపోయింది. గురుముఖత నేర్చుకునేటటువంటి విద్య ఇప్పుడు అవసరం లేదు. యూ కెన్ డూ ఇట్ బై రీడింగ్ బుక్స్, కానీ ప్రాణాయామం బై రీడింగ్ బుక్స్ చేయొద్దు అని నేను ఎందుకు చెప్తాను అంటే, ఆ కుంభకాన్ని కనుక మీరు కరెక్ట్ గా చేయకపోతే అకేషనల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అకేషనల్ గా అందరికీ రావు, అకేషనల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి ప్రాబ్లమే ఉపాసని బాబాకు వచ్చింది. ఉపాసని బాబా పేరు తెలుసు కదా మీరు, సిద్ధి స్థాయి యొక్క శిష్యుడు. ప్రాణాయామంలో ఎక్కడో తప్పు చేశాడాయన, పడుకుంటే మెలకు వచ్చేయడానికి పడుకోలేకపోయాడు. ఒకవేళ బై ఛాన్స్ కొనుగు పట్టింది అనుకోండి మెలకు వచ్చేది. అంటే ఈ కేవల కుంభకానికి రమణం అనేది చాలా సింపుల్ టెక్నిక్ డెవలప్ చేశాడు. యాజ్ ఇట్ యూఆర్ బెడ్ అనే ప్రాక్టీస్ చేసుకుని ఆయన స్టే చేస్తున్న మెథడ్ అది. మీ శరీరము మీ ఇంద్రియాలు అవంతా కూడా కరెక్ట్ గా పనిచేస్తే నువ్వు కేవల కుంభకంలోకి వెళ్ళిపోతావు. పని చేయలేదు అనుకో, నథింగ్ హ్యాపెన్, నిద్ర బాగా పడుతుంది, చాలా బాగా నిద్ర పడుతుంది. యోగులకి ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అద్భుతంగా ఉంటుంది. రమణ మహర్షి మీద చిన్నప్పుడు ఇంకా ఆయన యోగి కాలేదు, ఆయనకి ఇంకా ఈ ఆత్మజ్ఞానం సెల్ఫ్ రియలైజేషన్ రాలేదు. రాకముందు అతని స్నేహితులకి ఆయన మీద కోపం ఉందనుకోండి, ఏం చేసేవాళ్ళు తెలుసా, ఆయన బయటకి తెలవాలి, గురువుల యొక్క బయటకి. ఆయన నిద్రపోతున్నప్పుడు వచ్చి ఆయన ఇంటికి అరిచేవారు, హావు కొట్టేవారు, ఆయన ఈయన తెలిసేది కాదు. అంత గాఢన ఇక్కడ గురుదేవుడు శ్రీరామ్ శర్మ ఆచరిస్తూ ఉండేవారు. ఆయన ఎంత గాఢంగా నిద్రపోయేవారు అంటే, ఒకసారి ఆయన మంచం మీద పడుతున్నారు, వర్షం కురిసింది, మంచం వరకు నీళ్ళు వచ్చే కలిసి ఈయన ముద్ద ఇచ్చాడు, కానీ ఈయనకి మెలకు రాలేదు. క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇది మీకు బాగా ఇంప్రూవ్ అవుతుంది. మొట్టమొదట మీకు వచ్చేటటువంటి లాభం ఇది, హృదయం మీద మీ మనస్సును పెట్టుకుని రాత్రిడు పడుకునేటప్పుడు యూ ట్రై టు స్టాప్ థింకింగ్, యూ ట్రై టు చేయగా 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 వచ్చేస్తుంది. యాజ్ ఇఫ్ యూ ఆర్ డెడ్, చనిపోయిన వాడికి రేపు ఏం జరుగుతుందో, రేపు వచ్చే ప్రాబ్లమ్స్ నేను ఎలా టైకిల్ చేస్తానో అని ఆలోచించాడు. ఆ యాంగిల్లో కనుక మీరు జీవించటం మొదలెట్టేస్తే, ఆ జీవించటం మొదలెట్టేస్తే అనే దానికే ఈ 7వ శ్లోకం చెప్పింది. వైశ్వానర ప్రవిశతి అతిథిర్ బ్రాహ్మణో గృహాన్ తస్యేతాం శాంతిం కురువంతి హర వైవస్వతోదకం. ఈ వైవస్వతోదకానికి నేను మీకు సువర్ణ విద్య గురించి చెప్తూ చెప్పాను. నేను ఖచ్చితంగా మీరు నిన్న ఎవరైనా పెట్టుకున్నారా, రామచంద్రు అది మీరు మధ్యమలు పెట్టుకునేవాళ్ళు అదేముంది, ఎందుకంటే దేని తెలిసి పెట్టుకోమ్మా నేను కాదు. రాత్రి నిద్రపోయినప్పుడు ఖచ్చితంగా మీకు అందుబాటులో నీళ్లు ఉండాలి, అందుబాటులో నీళ్లు ఉండాలి. అది ఎందుకు అనేది, నారాయణ నారాయణ అని ఎందుకంటాడు నారదుడు అనేటటువంటి మాట వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం. ఇదంతా కూడా అఖండ మండలాకారం అని, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్, ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయింది కనుక కఠోపనిషత్తు చెప్తున్నప్పుడు ఇంకోటి చెప్పుకోకూడదు అనేం లేదు, అన్ని ఇంటర్లింక్డే. అందులో ఆచరణ యోగ్యమైనటువంటిది, మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మీరు చేయగలిగేది ఏంటి అంటే, పడుకునేటప్పుడు నీళ్లు పెట్టుకోవడం, దానివల్ల మీకు ఇబ్బంది ఏం లేదు, లాభాలు చాలా ఉంటాయి. ఆశా ప్రతీక్షే సంగతం సునృతాం చేష్టా పూర్తే పుత్ర ప్రశంస సర్వాన్ ఏతద్వంతే పురుషశాల్పమేధసో యక్షనా నశ్నం వసతి బ్రాహ్మణో గృహే. బ్రాహ్మణుడు ఏ ఇంట్లో నిరాహారంగా ఉంటాడో, ఆ బుద్ధిహీనుడు ఆశలు ఆకాంక్షలు సత్సాంగత్య ఫలము, సత్య మధుర భాషణం వల్ల కలిగిన ఫలము, సర్వ పుణ్యకర్మల ఫలము, పుత్రులు పశు సంపద అంతా కూడా నశించిపోతుంది. విచిత్రమైనటువంటి శ్లోకాలు వస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక జగత్తులో. అందులో ఇదొక విచిత్రమైనటువంటి శ్లోకము. విచిత్రము అని ఎందుకు చెప్తున్నాను అంటే, లైట్ వేస్తే టార్చ్ లైట్ వేస్తే లైట్ వస్తుంది. తెలిసిన వాడికి అందులో విచిత్రమేం లేదు, తెలియని వాడికి మ్యాజిక్ అది. అలాగే ఇక్కడ ఒక అతిథి మీ ఇంటికి వచ్చి నిరాహారంగా వెళ్ళిపోయాడు అనుకోండి, దానివల్ల జరిగేటటువంటి దుష్ఫలితాలు చెప్తున్నాడు. అంటే అతిథి దేవో భవ అనేటటువంటి మాటని అవగాహన చేసుకుంటూ మొట్టమొదటి మన భారతీయ సాంప్రదాయంలో ఎవరింటికి వచ్చినా కూడా వాడికి కాస్త ఏదైనా మీకున్న దాంట్లో పెట్టండి. నార్త్ ఇండియాలో అయితే అది చూసే తప్పకుండా పాటిస్తారు. ఖచ్చితంగా ఏమీ లేకపోతే ఒక బెల్లపూండైనా ఇచ్చి మంచిని ఇస్తారు. మధుర భాషణ, మధుర ఫలము అనేటటువంటి మాటకి ఇది ఈ ఉపనిషత్తుని ఎందుకు మనం చదువుకుంటామంటే, నచికేతుడు లెవెల్లో యముడితో హోరాహోరీగా మాట్లాడేసుకుని ఆ సిద్ధులన్నీ మనం పొందినా పొందకపోయినా ఆ ఋషుల యొక్క కరుణ ఎంత గొప్పది అంటే, మీకు డే టు డే లివింగ్ లో చేయవలసినటువంటి చిన్న చిన్న పనులు చెప్తాడు. ఇందులో చెప్పినటువంటి అతి చిన్న పని ఏంటి, మీ ఇంటికి ఎవరొచ్చినా కూడా వాడికి ఆహారం ఇవ్వకుండా పంపించకు. అలాగే ఇంటికి వచ్చిన వాడి రూల్ ఏంటి, తిని వెళ్ళాలి. రెండు వాడు తినకపోతే నువ్వు ఇచ్చిన లాభం ఏంటి, నేను ఇచ్చానండి వాడు తినేదండి అన్నట్టు, నేను చెప్పానండి వాడు చేయలేదండి ఏం లాభం. కొంచెం ఈ ఆస్పెక్ట్స్ అర్థం చేసుకోండి. మన నిత్య జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి మెయిన్ థింగ్స్ ఒకటి, నిద్రపోయేటప్పుడు ఏం చేయాలో చెప్పాను, ఏం చేయాలి మీరు, మీ దృష్టి హృదయం మీద ఉండాలి. రెండవది ఆలోచన రహిత స్థితిలో ఉండటానికి ట్రై చేయండి, యాజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్. మనసు కింద అందుబాటులోనూ రాగి పాత్రలో నీళ్లు పెట్టుకోండి. ఇది ఒక టెక్నాలజీ. రెండో టెక్నాలజీ ఇమీడియట్ గా అక్కడ ఏం చెప్తున్నాడు, ఈయన గారు యమలోకానికి వెళ్ళారు. యమలోకానికి వెళ్ళిన తర్వాత యముడు అక్కడ లేడు. యముడు అక్కడ లేడు కనుక ఈయన 3 రోజుల పాటు నిరాహారంగానే ఉన్నాడు. అందుకే కఠోపనిషత్ సాధనలో మొదటి సాధన ఏంటి అంటే, మీరు 3 రోజులు రసాల మీద ఉండగలిగితే చాలా మంచిది. కఠోపనిషత్ గురించి మీరు వింటున్నప్పుడు రసాల మీద ఉండలేకపోతే సరే, ఇంకా ఏంటి మీ ఇష్టం, అది హాయిగా భోజనం చేసుకోవడం వినొచ్చు. ఇటువంటి వింటే చాలా ముఖ్యం, ముందు విషయాలు తెలుస్తాయి మీకు. కానీ ఉండగలిగినటువంటి వాళ్ళు, లాస్ట్ టైం నేను కఠోపనిషత్ గురించి చెప్తున్నప్పుడు నేను ఈ నియమాన్ని చెప్పాను. నేను మీకు ఒకసారి ఉపనిషత్ చదువుతున్నప్పుడు మీరు ఒక్కొక్క నియమం పాటిస్తూ ఉండాలి. ఆ నియమాలలో కఠోపనిషత్ యొక్క నియమం ఏమిటి, 3 రోజుల పాటు మీరు సాలిడ్ ఫుడ్ టచ్ చేయకూడదు. ఇక్కడ అతిథి అభ్యాగతం ఇంటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. ఏం చేయాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వాలి. ఇవ్వకపోతే, అతిథి స్వీకరించకపోతే ఏమవుతుందంటే, నీ పశువు, నీ పుత్రుడు, నీ సంపద అంతా కూడా నాశనం అయిపోతుంది. అండ్ డోంట్ టేక్ ఇట్ ఏదో వాడు మిమ్మల్ని భయపించుతానని చెప్పాడు. సైంటిస్ట్ భయపించుతాను ఏం చెప్పాడు, యాసిడ్ మీద పడితే కాలుతుంది నాయన అంటే భయపించుతానని చెప్పడు. నువ్వు యాసిడ్ తోడు ఖచ్చితంగా కాలిపోతుంది. మరి మాకు అవసరం లేదు కదా, అది అవసరం లేదు కదా అంటే, నువ్వు దాన్ని ఆ దృష్టితో చూడలే. అమ్మాయికి పెళ్లికి అవసరం లేదు, అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు, మీకు హార్ట్ అటాక్ వస్తున్నాయి, మీకు డయాబెటీస్ వస్తుంది, ఇదంతా కూడా మెయిన్ కారణం క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే, అతిథులకు భోజనం పెట్టకపోవటం క్యాన్సర్ కారణం. అది ఒక చిన్న ఇది. మీరు అన్నదానం కనుక చేస్తే చాలా మంచిది అని పురకాలంలో చెప్పేది అందుకు. ఆహారం ఎవరికైనా పెట్టినప్పుడు మీ సెల్ఫ్ యొక్క మల్టిప్లికేషన్ కరెక్ట్ గా జరుగుతుంది. నువ్వు ఆహారం కరెక్ట్ గా పెట్టకపోతే సెల్ఫ్ యొక్క మల్టిప్లికేషన్ కరెక్ట్ గా జరగదు. సెల్ఫ్ మల్టిప్లికేషన్ లో వచ్చేటటువంటి సాల్ట్ నే మనం క్యాన్సర్ అంటాం. శక్తిని కరెక్ట్ గా ఉపయోగించో డయాబెటీస్ వస్తుంది. అందుకే పెద్దన్న వాళ్ళకి, హై పొజిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి పూర్వకాలంలో
డయాబెటిస్ వాటిని స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డిసీజెస్ అనేవారు. అంచేత శక్తిని ఎప్పుడైతే నువ్వు దుర్ఉపయోగం చేయటం మొదలు పెడతావో నీకు డయాబెటీస్ వచ్చేస్తుంది. అంచేత డయాబెటీస్ వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు మీ శక్తిని ఎక్కడో దుర్ఉపయోగం చేస్తున్నారు. మీరు క్యాన్సర్ వచ్చింది అంటే ఆహార పదార్థాన్ని దుర్ఉపయోగం చేస్తున్నారు. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను మనుషులకి, మీ పిల్లల్ని పిలుస్తున్నప్పుడు భోజనానికి రమ్మంటారు, వాడు రాడు, మళ్ళీ పిలుస్తారు భోజనానికి రాడు, మళ్ళీ పిలుస్తారు భోజనానికి రాడు. ఖచ్చితంగా మీ పిల్లలకి క్యాన్సర్ బీజాలు మీరే వేస్తున్నారు. ఉపనిషత్తు మనకి డే టు డే లైఫ్ లో చెప్తాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆహారం పెట్టిన తర్వాత పిలుస్తారు, వస్తున్నాను కదా, ఏంటంటే టీవీ సీరియల్ పూర్తి కాలేదు, హంతకుడు ఎవరో తెలియలేదు ఇంకా, అది ఎలాగో ఆ రోజు తెలియదు. ఎందుకంటే తెలిసిపోతే నువ్వు రెండో రోజు సీరియల్ చూడు. కానీ అది చూస్తూ ఆహారం తీసుకుంటాం మనం. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అప్పుడు తిన్నిస్తే చేయకండి, అసలు ఆహారానికి పిలవక ముందే ఆహారానికి గౌరవించటం నేర్చుకుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం నోట్తో అంటాం, పరబ్రహ్మ స్వరూపం కంచంలో వడ్డించి నిన్ను ఎదురు చూడాలి. నువ్వు ఎదురు చూడటం కాదు, అన్నం ఎప్పుడు వడ్డిస్తారా అని క్యాన్సర్ దాకా ఏమవుతుంది. చిన్న చిన్న తప్పులు చేస్తాం మనం, పిల్లలు ఆహారం తీసుకోరు, బలవంతంగా పెట్టడానికి ట్రై చేస్తాం, సర్వనాశనం చేస్తున్నావు వాడి జీవితాన్ని. పిల్లలకి మీరు చెప్పకల్లా ఎప్పుడు తినాలో ఎప్పుడు తినాక ఆకలి వేస్తే వాడే చెప్పాడు, వాళ్ళు అడగకుండా కట్టకండి వాళ్ళకి. ఎప్పుడు మీరు జాగ్రత్త పడాలి, వాడు నీర్సించిపోతూ పని పాటలు లేకుండా మందంగా ఉంటే అప్పుడు మీరు వచ్చేసుకోరు, ఎందుకు తింటాను లేదు ఏంటి ప్రాబ్లం అని ఆడుకుంటూ ఉంటే. చిన్నపిల్లలు పాలు తాకపోతే నాకు ఫోన్లు వస్తాయి, మాస్టారు మా పిల్లవాడు ఇంకా మూడో నెల నాలుగో నెల బడివా పాలు తాగలేదండి, అల్లరి బాగా చేస్తున్నాడా, సాగు పెట్టేస్తున్నాడు, వచ్చి నువ్వు అదృష్టం రాలేవి వాడికి కట్టక, వాడికి ఆకలి వేసినప్పుడు వాడే ఏడుస్తాడు. ఈ డాక్టర్లు లీటర్స్తో కొలిచి పాలు పోయమంటారు, అది లీటర్స్తో కొలిచి పాలు పోస్తాడు కావు కదా పిల్లవాడు, వాడికి ఆకలి వేస్తే తాగుతాడు లేకపోతే తాగడు. తింటం లేదని ఇదో పెద్ద కంప్లైంట్ నాకు అసలు పిల్లలు ఉన్నట్టుంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి చెప్పింది అర్థమవుతుందా. ఈ చటోకలి చెట్లు ఇవి కేవలం భగవంతుడి గురించి మాత్రమే చెప్పలేదు, అదొక పిచ్చిది. భగవంతుడి గురించి చెప్పాడా ఇక్కడ, భగవంతుడి గురించి ఏం చెప్పలేదు. ఆహారాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేయాలి, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మీరు పెట్టండి ఏదైనా. ఇది ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, మెహర్ బాబా ఒక పాయింట్ చెప్పాడు, ఎవరి ఇళ్లలో అయితే వచ్చిన వాళ్ళు భోజనం చేసి వెళ్తూ ఉంటారో వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలకి ఆహారం లోటు ఉండదు, ఎలాగైనా వాడికి ఆహారము వచ్చేస్తుంది. 9వ శ్లోకం చూడండి. పిత్రో రాత్రి వద్య వాస్తీర్ గృహే మే అనశ్రం బ్రహ్మన్నతిది నమస్య నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తి నేస్తు తస్మాత్ ప్రతిత్రేన్ వరానుగుణీస్వ. ఎవరు దగ్గరికి ఈయన గారు వెళ్ళిపోయారు నచికేతుడు, ఎవరి ఆజ్ఞ మీద, తండ్రి ఆజ్ఞ మీద కాదు గురువు యొక్క ఆజ్ఞ మీద. ఆ తేడాలు అర్థం చేసుకోండి. వెళ్తే యముడు లేడు అక్కడ, బిజీ మ్యాన్, ఎక్కడో టూర్ ప్రోగ్రామ్ వేసుకున్నాడు వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత వచ్చాడు. 3 రోజుల తర్వాత వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు చేశారు, ఈయనకి మేము ఇవ్వటానికి ప్రయత్నించామండి ఆహారము, నిరాహారంగా ఇంటికి నేనేం తప్పు చేయలేదు, నేను ఇచ్చిన అతను తినలేదు, మీరు వస్తే తప్ప మీతో మాట్లాడితే తప్ప నేను భోంచేయనన్నాడు, ఏం తీసుకోలేదు. అప్పుడు యముడు గాభరా పడి ఏం చెప్పాడు అంటే, 3 రోజుల పాటు నా ఇంటిది ఉండి నువ్వు ఆహారం తీసుకోలేదు కనుక నీకు నేను 3 వరాలు ఇస్తున్నాను. ఈ కాన్సెప్ట్ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎంటైర్ స్పిరిచువలిజం మీకు ఏం నేర్పుతోంది అంటే వాట్ ఈస్ డెత్. ఇది ఒక్కటే స్పిరిచువలిజం యొక్క మెయిన్ టాపిక్. డెత్ అంటే ఏమిటి? డెత్ తో ఫేస్ టు ఫేస్ అయ్యేది. మనం కూడా ప్రతిరోజు రాత్రి డెత్ తో ఫేస్ టు ఫేస్ అవుతుంది. ఎందుకంటే నువ్వు నిద్రపోగానే ఈ ప్రపంచమే వ్యాన్స్ అయిపోతుంది, మొత్తం లైవ్ అయిపోతుంది.
మళ్ళీ మీరు నిద్ర లేస్తేనే ఈ సృష్టి యథాపూర్వం అకల్పయ్యేది. మీ శరీరం వదిలేసినప్పుడు నిద్రలోకి వెళ్తున్నప్పుడు ఏ రిలేషన్షిప్ ఎవడెవడెవడెవడు ఎక్కడెక్కడ ఉన్నాడో అదే రిలేషన్షిప్ మనం నిద్ర లేవగానే స్టార్ట్ అవుతుంది, నిద్రలో లైన్ అవుతుంది. అక్కడ జరిగేటటువంటి సంభాషణ ఇదంతా కూడా, అక్కడ జరిగేటటువంటి డైలాగ్ ఇది. ఆ డైలాగ్ లో మీకు కూడా మూడు వరాలు ఇవ్వబడతాయి. మీరు ఈ స్థితికి వచ్చినప్పుడు మీకు కూడా మూడు వరాలు ఇవ్వబడతాయి. ఆ వరాలు ఏంటో తీసుకోండి. శాంతం సంకల్ప సుమనా యథా సద్ వీతమన్యుర్ గౌతమో మాభి మృత్యు తత్ స్వస్థం మాభిదేత ప్రతీత ఏకత్రయాణం ప్రథమం వరం వృణే. నచికేతుడు ఇలా చెప్పేట, ఓ మృత్యువా, నా తండ్రి అయిన గౌతములు నా గురించి ఆతృత తీరిన వాడే, సంతోషం నిండిన మనస్సుతో నీచే తిరిగి పంపబడిన నన్ను గుర్తించి ఆదరించుగాక. మీతో తిరిగి వెనక్కి పంపించేసినటువంటి వాడిని నన్ను నా తండ్రి గుర్తించుగాక అన్నాడు. పాయింట్ అర్థమవుతుంది అక్కడటువంటి ఈ ఇదే మీరు అండర్లైన్ చేసుకోవాలి. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చిన వాడు అదే రూపంతో తిరిగినాడు, నిద్రపోయినటువంటి వాడు అదే రూపంతో లేస్తాడు, అదే రూపం అన్నాం కానీ గుర్తించగలిగేటటువంటి రూపంతో లేస్తాడు. ఎందుకంటే సెల్స్ మారిపోతూ ఉంటాయి, ఉన్న చుట్టూ ఉడిపోయే బట్టకలు వస్తూ ఉంటుంది, శరీరం బుడతలు పడుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీ రూపం మారుతూనే వచ్చింది. ఇంత చిన్న బాడీగా ఉన్నటువంటి నువ్వు తల్లి అడ్డ చేతుల్లో పెద్దవాడు అయిపోయేసరికి చాలా రూపాలు మారుతాయి నీకు, కానీ మనం గుర్తించగలుగుతాం వీడు వాడే అని. కానీ మృత్యువు దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వ్యక్తి నువ్వు గుర్తించలేవు. ఇంతేత కొత్త శరీరంలో కొత్త నామధేయంతో కొత్త పరిస్థితుల్లో ఏర్పడతాడు. ఇంతక ఎప్పుడైతే వాడు గురువు వాడిని మృత్యువు దగ్గరికి పంపించేశాడో ఖచ్చితంగా విడిచని పోయాడు. నేను మళ్ళీ నిన్ను నేర్చుకున్న తర్వాత తిరిగి వెళ్తాను నేను నా తండ్రి దగ్గరికి, ఖచ్చితంగా అదే నామరూపాలతో వెళ్ళను నేను. నేను అదే నామరూపాలతో వెళ్ళను కనుక నా తండ్రి నన్ను మళ్ళీ గుర్తించేటట్టు చెయ్యి. చాలా గొప్పదైనటువంటి శ్లోకం ఇది. కనీసం మనం అది నేర్చుకోగలిగినా ఈ కఠోపనిషత్తులో మనకి ఇతరులకి ఉన్నటువంటి పూర్వజన్మ సంబంధ బాంధవ్యాలు మనం గుర్తు చేసుకోగలిగితే సమాజం కొత్త రూపంలో మనం దర్శిస్తాం, చాలా కొత్త రూపంలో. కానీ దీన్ని కూడా ఈ ఉపనిషత్తు వ్యాఖ్యలు చేసుకున్నటువంటి వాళ్ళు చెప్పారు. ఇది పునర్జన్మ మీద శృతి అధారిటేటివ్గా చెప్పేటటువంటి వాక్యం. పునర్జన్మ ఉన్నది, పునర్జన్మ నుంచి నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు నీకు కార్మిక లింక్స్ ఉన్నవాడి దగ్గరికే వెళ్తావు నువ్వు. కానీ మనం గుర్తించావు ఈ శ్లోకం ఏం చెప్తుంది, రాత్రి కనుక నువ్వు ఇందాక నేను చెప్పిన విధానంలో మీరు జీవించటం మొదలెడితే ఖచ్చితంగా 10-15 రోజులలో మీకు మీ పూర్వజన్మ స్మృతులు వస్తాయి. నేను యాజ్ ఎ సైంటిస్ట్ చెప్తున్నాను, యాజ్ ఎ థియరటిస్ట్ చెప్పటం లేదు. ఖచ్చితంగా మీకు మీ పూర్వజన్మ వృత్తాంతాలు తెలుస్తాయి. ఎందుకంటే పూర్వజన్మ వృత్తాంతాలు తెలుసుకోవటం అంత కష్టం కాదు, మీరు దాని మీద మనసు పెట్టారు. అంతేకాదు ఈ కఠోపనిషత్తులో మొదట ఆహార నియమాలు, ఆహారాన్ని మీరు ఎలా ఇవ్వాలో చెప్పుకుంటూ దాని తర్వాత శ్లోకంలోనే ఇమీడియట్ గా దేని గురించి చెప్తుంది, మీ పునర్జన్మల గురించి తెలియాలి. బహువుని మీ వ్యతీతాన్ని జన్మ అని తలచాల్సిన సామ్యహం వేద సర్వాణి నష్టం వేత్త పరంతప. నువ్వు నేను కలిసి అనేక జన్మలు వేసాను, అవన్నీ నాకు తెలుసు నీకు తెలియదు. నువ్వు నేను కలిసి అంటే అర్థం ఏంటి, జంటనే నరనారాయణ అంటాం అందుకే అండి కలిసే. ఇంచేత నీకు అఫీషియల్ గా కానీ అనఫీషియల్ గా కానీ కుటుంబ పరంగా కానీ దేని పరంగా కూడా నీకు ఎవరితో అయినా యోగము అంటే రిలేషన్షిప్ ఏర్పడితే ఖచ్చితంగా పాస్ట్ బర్త్ నీకు ఉన్నది. అదే భారతీయ సిద్ధాంతం యొక్క ఒక విలక్షణమైనటువంటి స్టేట్మెంట్. అంటే అర్థం ఏంటి, నువ్వు ఎప్పుడైనా ఎవరితో అయినా కలిస్తే ఆ కలికి కారణం ఏంటి, సమ్ పాస్ట్ లింక్. ఆ పాస్ట్ లింక్ మీకు తెలియకపోతే ఆధ్యాత్మిక సాధనలో మనం పురోగమించము. నేనేదో కూర్చొని నేను డైరెక్ట్ గా ఆత్మజ్ఞానం అయిపోవాలి అని కూర్చున్నంత మాత్రాన మీకు ఆత్మజ్ఞానం రాదు. మీకు మొట్టమొదటి ఏం తెలియాలి, డే టు డే లైఫ్ లో మీ ఆహార నియమాలు, ఆహార నియమాల నుంచి తిండి గురించి మాత్రమే నేను మాట్లాడతాను. నేను కళ్ళకు కావాల్సినటువంటి ఆహారం, చెవులకు కావాల్సినటువంటి ఆహారం, ఎవరికి కావలసినటువంటి ఆహారము, ఏ ఇంద్రియానికి కావలసినటువంటి ఆహారము, అది ఎవరితో షేర్ చేసుకోవాలి, అందరితో షేర్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ రూల్ ఉందాక చెప్పింది, అది షేర్ చేసుకోకపోతే ఏమవుతుందని చెప్పాడు, మీ అవసరమే నాశనం అయిపోతుంది అని చెప్పాడు. ఇప్పుడు చాలా మంది నన్ను ఈ జాయింట్ ఫ్యామిలీస్ అని ఎందుకు లేవు మాస్టర్, మేము కలిసి ఎందుకు ఉండలేకపోతున్నాం మాస్టర్ అంటే, యు ఆర్ నాట్ షేరింగ్ యువర్ ఫుడ్. ఫుడ్ అంటే మీరు బ్రాడ్ సెన్స్ లో అర్థం చేసుకోండి, ఫుడ్ అంటే తిండి మాత్రమే కాదు, కళ్ళ యొక్క ఫుడ్, చెవులకు ఇవ్వాల్సినటువంటి ఫుడ్, కర్మేంద్రియాలకు ఇవ్వాల్సినటువంటి ఫుడ్, జ్ఞానేంద్రియాలకు ఇవ్వాల్సినటువంటి ఫుడ్ అందరితో షేర్ చేసుకోవాలి. రెండోది ఇక్కడ ఏం చెప్తున్నాడో, నువ్వు ఎవరితో కలిసి ఉన్నా కూడా నువ్వు ఎందుకు కలిసావో నీకు తెలియాలి. అందుకే ఈ ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఒక విషయం చెప్తూ ఉంటాయి, నువ్వు ఈ సంస్థలోకి ఎందుకు వచ్చావు అంటే ఆ సంస్థ యొక్క గురువు ఎవడు, అతను బతికి ఉండి లేకపోతే శరీరాన్ని వదిలేసింది, ఖచ్చితంగా నీకు ఆయనకి పూర్వజన్మలో ఖచ్చితంగా లింక్ ఉంటే ఉంటుంది. ఆ లింక్ అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి, అర్థం చేసుకోవటం మొదలెడితే మీకు అర్థమైపోతుంది. నా జీవితంలో నన్ను చాలా మంది పేరెంట్స్ కొన్ని వాళ్ళకి నచ్చినటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రశ్నలు నేర్చుకు ఉంటాను, ఇంటినుండి వాడవడం నాకు నచ్చటం లేదు, కానీ మాకు ఇంట్లో అతను నువ్వు ప్రముఖ వ్యక్తి కాబోతున్నాడు. ప్రముఖ వ్యక్తి అంటే ఎవరు, అల్లుడు కాబోతున్నాడు, మా మాస్టారు మరి మేము చేసుకునేదా ఉందా, నన్ను అడగక్కర్లే ఆ ప్రశ్న. ఈ శ్లోకం మీకు అర్థమవుతాయి. మీరు ప్రతిరోజు రాత్రి నేను చెప్పినట్టు ఈ సాధన మీరు చేసుకోగలిగితే మీకే అర్థమైపోతుంది, ఆ వ్యక్తికి మీరు విలువ ఇవ్వాలా విలువ అవ్వక్కర్లేదా. నేను ఇచ్చిన సలహాలలో వాళ్ళకి నేను చెప్తూ ఉండేవాడిని, ఇదిగో ఇది అయిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి మీకు అంటే, మీకు దివ్యదృష్టి ఉంది మాస్టారు అంటారు. దివ్యదృష్టి ఏంటి, మలేరియా సింప్టమ్స్ చూశాక ఓ డాక్టర్ ఒరే మీకు మలేరియా వచ్చింది అని చెప్పాడు అనుకోండి, వాడికి దివ్యదృష్టి ఉందా, మీకు తెలియకపోవచ్చు. మీకు ఎందుకు తెలియదు అంటే ఆ లక్షణాలు మీకు తెలియవు, వాడికి ఆ లక్షణాలు తెలుసు, దివ్యదృష్టి ఏం లేదు, ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఎడ్యుకేషన్ అని చెప్పే. ఈ ఎడ్యుకేషన్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నచికేతుడు ఆధ్యాత్మిక జగతిలో ఉన్నటువంటి ఫండమెంటల్ మీకు తెలియాల్సినటువంటి పాయింట్ చెప్తున్నాడు. మీ లైఫ్ లో ఉన్నటువంటి ప్రతి రిలేషన్షిప్ వెనకాతలా కూడా ఏదో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీకు తెలియాలి. అంటే నేను చాలా మంది అడుగుతారు ఏం మాట్లాడ లింక్ అంటే, నేను క్రికెట్ జన్మలో ఉందా, వాళ్ళతో సంబంధం ఉందా, వాడు నాకు తండ్ర, ఆ లింక్ గురించి నేను మాట్లాడటలే, స్పిరిచువల్ జన్మలో చెప్పేటువంటి లింక్ ఏంటి, ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి లింక్ ఏమిటి. ఒక వ్యక్తిని నువ్వు కలిస్తే ఐదర్ యూ హ్యావ్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ ఆర్ యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ ఫర్ హిమ్. ఆ లింకులు ఇప్పుడు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే బస్ ట్రావెలింగ్ కలిసి చేస్తూ ఉంటారు మనుషులు, ఈ లింక్ పట్టించుకోరు. ట్రైన్ లో ఉద్యోగాలకు కలిసి వెళ్తూ ఉంటారు, ఆ లింక్ పట్టించుకోరు. ఏ రకంగా పట్టించుకుంటారు, ప్యాకెట్ ఆడేవాళ్ళు ఒకే పెట్టలేసుకుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పెట్టి భజనలో అవి చేసేటటువంటి వాళ్ళు అయితే ఒకే చోట కూర్చొని భజన చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఒకే ట్రైన్ లో కలిసి ప్రయాణం చేసేటటువంటి ఆ 75 మంది ఏ ఉద్దేశంతో కలిసి ప్రయాణం చేస్తున్నారు అన్నది చెప్పే ఎడ్యుకేషన్ ఏదేది ఇప్పుడు మనకి, ఆ ఎడ్యుకేషన్ రావాలి. నెక్స్ట్ శ్లోక, యథా పురస్కాద్ భవిత ప్రతీత ఔద్దాలకి ఆరుణిల్ మత్ ప్రశిష్ట సుఖం రాత్రి శైతీతమన్యు త్వాం దశ్రువాన్ మృత్యుముఖాత్రముక్తం. యముడు ఇలా అన్నాడు, నా ఆజ్ఞ చేత ఔద్దాలికి అయిన అరుణి నిన్ను గుర్తిస్తాడు, నీతో పూర్వంలాగే ఉంటాడు, మృత్యుముఖం నుండి తప్పించుకున్న నిన్ను చూసి కోపం పోయి రాత్రులందు సుఖంగా నిద్రించగలడు. అంటే పూర్వకాలంలో ప్రాబబ్లీ అందరూ ఇదే సాధన చేస్తూ ఉండేవాళ్ళు ఏమో రాత్రిళ్ళు. రాత్రిళ్ళు ఎలా కొడుకోమని చెప్పాను, అన్ని వదిలేసుకుని, కానీ నా కొడుకుని నేను మృత్యుముఖంలో పంపించేశాను అంచేత ఖచ్చితంగా అతనికి సుఖంగా నిద్రపడుతూ ఉండుండదు, హార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉండుంటాడు. అంచేత వరం ఏమిచ్చాడు, నువ్వు భయపడక్కర్లేదు. సిద్ధిశాయి జీవితంలో ఇదే క్వశ్చన్ రకరకాలుగా 2-3 కేసెస్ లో మీలో మీరు కనిపిస్తూ ఉంటాడు. వీడేంటి నేను చంపేశాను అంటాడు వాడి పిల్లవాడిని గురువుల యొక్క అనుగ్రహంతో. నువ్వేం బాధపడక్కర్లేదు, మళ్ళీ ఆ పిల్లవాడిని నీకే పంపిస్తాను. సాయి చరిత్రలో ఉన్నటువంటి కఠోపనిషత్తు యొక్క ఈ స్థితి అర్థమవుతుందా మీకు? ఈ కథ విలీల గుర్తొస్తుంది కదా, ఒక ఆమె బాధపడుతూ నా కొడుకు చనిపోయాడు అని బాధపడుతూ వెళ్తే ఆయన ఏం చెప్తాడు, నువ్వు బాధపడాల్సింది ఏముంది? మళ్ళా తమాషా ఏంటంటే సాయి కూడా గణపతి అగేనిస్ట్ గా వెళ్ళలేడు, కానీ నీ దగ్గరికే పంపిస్తాను అంటల్లో సాయి చెప్పినటువంటి ఆ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మృత్యుముఖంలోకి నీ వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి నీ వాళ్ళు నీ దగ్గరికే వస్తారు. కరిచినది డౌట్, చాలా డౌట్. ఎందుకంటే ఉన్నప్పుడే అసలు ఏం నిలిచిలేవు, అమెరికాకి వెళ్ళిపోతున్నారు, ఫోన్లు చేస్తారు నాకు, మాస్టారు మా తల్లిదండ్రులని మీరే చూసుకోవాలని, నాకు అర్థం కాదు నేను ఎందుకు తీసుకోవాలని, నాకు ఇప్పటికే అర్థం కాదు ఆ ఫోన్ కాల్ అర్థం ఏంటో. నువ్వేమో అమెరికాకి పోయి కూర్చున్నావు, నాకే అభ్యంతరం లేదు, నువ్వు వెళ్ళి అమెరికాకి వెళ్ళి బానిసేయండి, నీ ఇష్ట ప్రకారం వెళ్ళావు. కానీ ఈ మహానటన ఎంత మహానటనగా ఉందో చూసుకోండి, మీకు నిజంగా తల్లిదండ్రుల మీద అంత ప్రేమ ఉంటే నువ్వెళ్ళవు, ఇక్కడే ఎదురు చేసుకుంటావు. కానీ నువ్వేమో అమెరికాలో కూర్చోవాలి, నేను మాత్రం చూసుకోవాలని. నేను చూసుకోలేను కదా, అది వేరే విషయం. చూసుకున్నందుకు నాకు లభించేది ఏంటి అంటే నేను చాలా మంచి మాట్లాడాను, మీ వల్ల నేను ఇలా ఉన్నానని, అంటే ఒక మొదటి మాట మీకు అర్థమవుతుందా? రెండో పురుషస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధాశ్రమాలు హైలీ అన్ఫార్చునేట్ థింగ్, ఈ యుద్ధాశ్రమాలు నాట్ కరెక్ట్ సర్వీస్. ఇందుకు కరెక్ట్ సర్వీస్ కాదు, ఎవరితో వాడికి రుణానుబంధం ఉన్నదో వాళ్ళ బాధ్యత అది. తల్లిదండ్రులు రుణానుబంధ రూపేణా కదా వస్తారు పశుపత్ని సుతాలయ. ఈ రుణానుబంధం ఉన్నటువంటి వాళ్ళు ఏం సేవ చేయరు. నువ్వు పిచ్చివాడిలాగా ఏం చేస్తున్నావు, వాళ్ళకి సేవ చేస్తున్నావు. సరే ఏమవుతుంది నెక్స్ట్ బట్ ఏమవుతుంది, రోగ్స్ రివర్స్ అవ్వాలిగా. మరి ఇప్పుడు మీ కర్ర ఏమవుతుందో ఆలోచించుకోండి, మీ జీవితాలు ఏమవుతాయో ఆలోచించండి. డోంట్ డూ దట్. అంటే ఇప్పుడు వృద్ధుడికి సేవ చేయొద్దని చెప్తున్నాను నేను, మీకు అర్థం కాదు పాయింట్. అక్కడ వృద్ధుడికి నువ్వు సేవ చేయి, కానీ వాళ్ళకి కూర్చోపెట్టి తిండి పెట్టకు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, రిటైర్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ క్యారమ్ బోర్డ్స్ చెస్సులు టీవీలు ఇవ్వకండి. ఎందుకంటే అలా క్యారమ్ బోర్డులు చెస్సులు టీవీలు ఉండే అదృష్టం ఏముందంటే వాళ్ళ కుటుంబాలతో ఉండిండేవాళ్ళు. వాళ్ళు ఎవరో పని చేస్తే వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు కనుక వృద్ధాశ్రమానికి రావాల్సినటువంటి కర్మ పట్టింది. కనుక వృద్ధాశ్రమాల్లో మేక్ దెమ్ డూ సమ్ వర్క్ ఫర్ ది సొసైటీ. మరీ మంచం మీద పడినటువంటి వాళ్ళ సంగతి వదిలేయండి. రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నటువంటి వాళ్ళని నేను చాలా మంది చూశాను, రిటైర్డ్ లెక్చరర్స్ ఉన్నటువంటి వాళ్ళని చాలా మంది చూశాను. దే కెన్ టీచ్. చెప్పింది అర్థమైందా? అంతేత వృద్ధాశ్రమాలు పెట్టడం తప్పు కాదు, వృద్ధాశ్రమాల్లో వాళ్ళని పోషించి మేము వాళ్ళకి లడ్డూలు ఇస్తా ఉంది, వాళ్ళకి ఏంటది హెవీ ఫుడ్ ఇస్తా ఉంది. 80 ఏళ్ళ వాళ్ళకి హెవీ ఫుడ్ ఇస్తే ఏమవుతాడు? నువ్వు సేవ చేస్తున్నావో వాడిని చంపుతున్నావో నువ్వు ఆలోచించుకో. అంతేకా యూజ్ యువర్ కామన్ సెన్స్ ఇన్ మ్యాడమ్. వృద్ధాశ్రమాలను పెట్టద్దు అని నేను అంటే వృద్ధుల యొక్క ధ్యానాన్ని ఉపయోగించుకోండి, వృద్ధుల యొక్క శారీరక ఆరోగ్యాన్ని పెట్టి ఫుడ్ పెట్టండి తప్ప. మాకు చాలా డివోషన్ వచ్చేసిందండి, మేము అన్నదానం చేయబోతున్నాం అని చెప్పి 80 ఏళ్ళ వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు హార్డ్ ఫుడ్ తీసుకెళ్లి పెట్టారనుకోండి, పాప వాళ్ళు తినేస్తారు ఓకే, తర్వాత ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి, దాని తర్వాత ఆ పిండి పెట్టిన మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి. అది ఇక్కడ ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నటువంటిది. దాని తర్వాత రెండో క్వశ్చన్ కు వస్తున్నాడు. స్వర్గలోకే నభయం కించె నాస్తి నతృత్వం నదేరయా విభేతి ఉభే తీర్వా సేనాది పాసే శోకాతిగో మోదతే స్వర్గలోకే. ఎప్పుడైతే మీరు ఈ లైఫ్ లో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ కరెక్ట్ గా మీరు ఉంచుకోగలుగుతారో ఎక్కడికి వెళ్తారు మీరు? స్వర్గలోకానికి వెళ్తారు. అంతేత ఆ స్వర్గలోకానికి వెళ్ళవలసినటువంటి అగ్నిని ఉపయోగించుకునేటటువంటి విద్య నాకు నేర్పు అన్నాడు. యజ్ఞ కుండీలు ముఖ్యంగా మీ చేత ఇవి నేను పెట్టిస్తున్నటువంటి 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరత్తులు స్వర్గలోకానికి తీసుకెళ్లేటటువంటి మార్గము. భగవద్గీతలో ఏం చెప్తాడు అంటే, సహ యజ్ఞ ప్రజాసృష్వ పురోవాస ప్రజాపతి అనేన ప్రసవ శుద్ధం మేషభో స్థిష్ట కామతి. కోరికలు తీరాలి అంటే యజ్ఞం చేయాలి. చాలా మంది అత్యద్భుతమైనటువంటి జ్ఞానవంతులు యజ్ఞాన్ని ఎందుకండి చేయటం, మాకు జ్ఞానం ఉంది చాలు. అమెరికా నుంచి బ్రెయిన్ సర్జరీ చేయటంలో వరల్డ్ ఫేమస్ అయినటువంటి బ్రెయిన్ సర్జన్ని, నువ్వు మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక రిలేషన్కి ఆపరేషన్ చేయడానికి పిలిపించావు, వాడికి జ్ఞానం ఉంది. కానీ వాడికి నువ్వు ఆపరేషన్ థియేటర్ ఇవ్వలేదనుకో, వాడు ఏం చేస్తాడు? నువ్వు చేయగల నీ జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడు ఉపయోగించుకోగలవు? యజ్ఞాన్ని చేస్తేనే అది పూర్తిగా నచ్చుతాం. ఎంత వెర్రి కలలు వేసిస్తుందో ఆధ్యాత్మికత, దానికి ఏకైక కారణం ఏంటి అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ఆధ్యాత్మికత లేదు. అందుకే గురుదేవుడు ఎప్పుడో మాట్లాడుతూ ఉంటాడు, సైంటిఫిక్ ఏంటి, సైన్స్ అంటే రిజల్ట్ ఓరియంటెడ్. అంతేట యజ్ఞం ఇదే మస్ట్, ఎవరు చేసినా కూడా యజ్ఞం అనేటటువంటి క్రియ లేదనుకోండి యూ కెనాట్ గ్రో. కార్మిక రిలేషన్స్ మీరు పెంచుకోలేరు, సత్సంబంధాలు మీరు పెంచుకోలేరు. నామరాజ్యం గురించి చెప్తే వాల్మీకి ఏం చెప్తాడు అంటే, సూర్యోదయ వేళలో యజ్ఞభూమము రానటువంటి ఇల్లు లేనే లేదు అంటాడు అయోధ్యలో. అంటే రామరాజ్య స్థాపనకి ఉండవలసినటువంటి లక్షణం ఏంటి? సూర్యోదయ కాలంలో ప్రతి ఇంటి నుంచి కూడా యజ్ఞభూమం రావాలి. ఆ యజ్ఞాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అనేది 2వ వరం అడుగుతాడు. 14వ శ్లోకం, వ్రతే ద్రవీణి తదుమే నిరోధ స్వర్గే మగ్నిం నచికేత ప్రజానన్ అనంత లోకాప్తి మధో ప్రతిష్టాం విద్యుత్వమేతం నిహితం గుహాయాం. మృత్యువు ఇలా బదులు చెప్పాడు నచికేత, స్వర్గానికి తీసుకుపోయే ఆ అగ్ని యజ్ఞము నాకు బాగా తెలుసు, నీకు చెప్తున్నాను నేర్చుకో. ఆ విద్య శాశ్వత స్వర్గాన్ని పొందటానికి సాధనమని, సకల జగత్తుకు ఆధారమని ఈ విద్వాంసుల హృదయంలో నివసిస్తోంది అని తెలుసుకో. ఒక బిల్డింగ్ మనం కట్టుకోవాలి అనుకుంటే ముందు ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటాం మనం. ఆ బ్లూ ప్రింట్ లో ఖచ్చితమైనటువంటి కొలతలు వేస్తాం, ఎన్ని అడుగుల ఎన్ని ఇంచులు ఉండాలి, అక్కడ ఐరన్ ఎంత ఉండాలి, సిమెంట్ ఎంత ఉండాలి, ఇవంతా కూడా ముందు మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాం. క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాక దాని ప్రకారము మనము ఆచరణ చేస్తాం. గుహాయాం అంటే హృదయంలో అని అర్థం. ఈ హృదయంలో ఉన్నటువంటి జ్వాలమాల కులంభాతి విశ్వస్ ఆయతనం మహత్, ఈ విశ్వం యొక్క ఆయతనంలో స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ హృదయంలో ఉంటుంది. విశ్వము అంటే శరీరంలో కూడా ఒక అర్థం ఉంది. ఈ స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ మన శరీరంలో ఎలా వెలగాలి అది నాకు చాలా బాగా తెలుసు, నేను నీకు చెప్తాను నేర్చుకో అన్నాడు. ఆ శ్లోకంలో అర్థం చాలా సుస్పష్టంగా చెప్తున్నాడు చూడండి నచికేత, స్వర్గానికి తీసుకుపోయి ఆ అగ్ని యజ్ఞము నాకు బాగా తెలుసు, నీకు చెప్తాను నేర్చుకో. ఆ విద్య శాశ్వత స్వర్గాన్ని పొందటానికి సాధనమని, సకల జగత్తుకు ఆధారమని విద్వాంసుల హృదయంలో నివసిస్తుందని తెలుసుకో. దీని తర్వాత 15వ శ్లోకం, లోకాది మగ్నిం తమువాచి తస్మే యా ఇష్టికా యావ తీర్వాయ ధావ సచాపి తత్ వ్రత్య వదత్ యథోక్త మధాస్య మృత్యు పునరే వాహపుష్ట. నచికేతునికి యముడు జగత్తుకు మూలమైన అగ్నిని వివరించాడు. ఇక్కడ మనం చెప్పుకోదలుచుకుంటే అగ్ని గురించి చాలా 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 చెప్పుకోవటానికి ఉంది, కానీ మనకున్న టైం ఎంత? 3 రాత్రులే, 3 రోజులే కనుక. ఈ అగ్నికి 3 లక్షణాలు ఉన్నాయన్నది గుర్తుంచుకోండి. పావక, అవమాన, స్థితి అని 3 రకాలైనటువంటి అగ్నిలు మానవ శరీరంలో నివసిస్తూ ఉంటాయి. పావంగా అతను ఏం చేస్తుందంటే అరుగుదలకు ఉపయోగపడుతుంది, డైజెషన్కి ఉపయోగపడుతుంది. జఠరాగ్ని అంటే దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పవమాన అగ్నిని జ్ఞానాగ్ని అంటాము, ద ఫైర్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానాగ్ని దగ్గర కర్మానం సమాహు పండితం బుధ. నీ యొక్క ఈ కార్మిక లింక్స్ ని దగ్ధం చేసేటటువంటి అగ్ని ఏదవుతుందో దాన్ని పవమానము అంటాను. ఇంకా హనుమంతుడు జ్ఞానినా అగ్రణ్యం కనుక హనుమంతుడిని ఏమంటాం అంటే మనం పవమానస్థితుడు అంటాం. మామూలు మన శరీరంలో డైజెస్ట్ చేసేటటువంటి అగ్ని పావక, ఓకే, అన్నం అది వండుకోవటానికి మనం వాడేటటువంటి అగ్ని. అగ్ని యొక్క ఈ కుకింగ్ ఆస్పెక్ట్ మనకు తెలుసు. అగ్ని యొక్క జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి విధానం యజ్ఞంలో ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు యజ్ఞం ద్వారా సాధించవచ్చు. పూర్వకాలంలో అన్ని యజ్ఞం ద్వారానే సాధించారు. పిల్లలు కావాలంటే పుత్ర కామేష్టి, నీళ్లు కావాలంటే వర్ణయజ్ఞం, శత్రువుల్ని వాళ్ళని సంహరించాలంటే రుద్రయజ్ఞం, రకరకాలైనటువంటి యజ్ఞాలు. రాముడే కంగారు పడిపోయాడు రావణాసురుడు యజ్ఞం చేస్తుంటే. ఒకవేళ అగ్ని కనుక పూర్తయిపోతే ఇంకంతే మనం గెలవలేము రావణాసురుడిని. అంతేత ఎలాగో అలాగా యజ్ఞం జరగకుండా చూడు అంటే రాముడు కూడా పాపం ప్రయత్నించాడు యజ్ఞాన్ని జరగకుండా ఉండేది. ఇంకంటే రామ్ హ్యాండ్స్ లో ఆ యజ్ఞం చాలా డేంజరస్ రిజల్ట్స్ ఇస్తుంది. కానీ డేంజరస్ రిజల్ట్స్ ఇస్తుంది అని ఆ యజ్ఞాన్ని ఉపయోగించుకోవటమే మానేసిన అనుకోండి. ఎలక్ట్రిసిటీ డేంజరస్ కాకపోతే సస్తాడు మనుషుడు. కానీ మనం ఎలక్ట్రిసిటీ పెట్టించుకుంటున్నాం లేదా ఇళ్ళల్లో, మాకు వద్దండి ఎలక్ట్రిసిటీ చాలా డేంజర్ అండి అంటున్నాం. అలాగే ఈ యజ్ఞ కుండీలు అది నీకు నిజంగా జ్ఞానాగ్ని కనుక అది ప్రజ్వలింపజేసేటటువంటి పవమాన అగ్నిని కనుక నువ్వు తీసుకురాగలిగితే చాలా మ్యాజిక్లు జరుగుతాయి, స్వర్గానికి కావలసినటువంటి బాట వేరుస్తుంది. అందుకే గురుదేవులు ఏం చెప్తున్నాను అంటే కృషిని స్వర్గంగా మార్చడానికి ఏకైక విధానం యజ్ఞము. కఠోపనిషత్తు కూడా ఆ విషయాన్ని చెప్తుంది. అంతేక నచికేతునికి యముడు జగత్తుకు మూలమైన అగ్నిని వివరించాడు. కావలసిన ఇటుకలు ఎన్నో, ఈ ఇటుకలు అనేటటువంటిది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ ఇటుక అనేది గురుస్వరూపమే. ఓంకారాన్ని ఎలాగైతే గురుస్వరూపమే, ఇటుక కూడా గురుస్వరూపమే. ఎనిమిది అయిపోయింది, తన ఒక్క 3 నిమిషాలు తీసుకుని నేను ఆపుతాను. నేను ఈ 12 ఇటుకలు మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపాన్ని మీరు మీ ఇంట్లో పెట్టుకున్నట్టే. అది మొట్టమొదటి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. కావలసిన ఇటుకలు ఎన్నో, కావలసిన ఇటుకలు ఎన్నో 12. దేనికి ధ్యానం కావాలి అనుకుంటే, విద్య నేర్చుకోవాలి అనుకుంటే కాదు, మీరు మీ జీవిత విధానాన్ని మార్చేసుకుని కాలాన్ని మార్చేసుకోదలుచుకున్నారు. నా టైం బాగోలేదు, నా టైం బాగు చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి, 52 ఇటుకలు పెట్టుకోవాల్సి వస్తుంది మీరు. అంతేకా ఈ ఇటుకల సంఖ్య కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది యజ్ఞంలో. మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటే తప్పు ఏమీ లేదు, కావలసిన రిజల్ట్కి అంత ఈజీగా వెళ్ళదు అది. ఇంతే అంటే కరెక్ట్గా అన్ని ఇటుకలు పెట్టుకోవటం రాదు కనుక మేము యజ్ఞమే మానేస్తాను. యజ్ఞమే మానేస్తలే మీరు, ఎన్ని ఇటుకలు పెట్టుకున్నా రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితమైనటువంటి కోరికలతో ఖచ్చితమైనటువంటి ఫలితం కావాలంటే మీకు ఏమేం తెలియాలి? కావలసిన ఇటుకలు ఎన్నో. రెండోది ఎటువంటి హోమ విధి, హోమము అంటే అర్థం ఏంటి? అగ్నిలో వేసేటటువంటి పదార్థము. అగ్నిలో ఏదైనా పదార్థం వేస్తే దాన్ని హోమము అంటాం. హోమంతరం మేము వేస్తూ ఉంటాం కదా, అగ్ని ప్రజలంతా చేస్తాం అగ్నిలో. ఇది వేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయో మీకు తెలియాలి. ఏ పదార్థాన్ని వేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో. నేను చాలా మంది డాక్టర్స్ ని ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి కొంతమంది డాక్టర్స్ మాత్రం పాజిటివ్ గా స్పందించారు, ఇంకా చాలా మంది స్పందించలేదు. కానీ యజ్ఞథెరపీ ఏం చెప్తుంది అంటే మాల్ న్యూట్రిషన్ తీసివేయటానికి మీరు పెద్ద కష్టాలు పడక్కర్లేదు. ప్రతిరోజు ఆవు పిడకతో చేసినటువంటి యజ్ఞాగ్ని మీద ఏమంట డ్రై ఫ్రూట్స్ అంటే ఏంటి అర్థమైంది కదా, అది బ్రెయిన్ షేప్ లో ఉంటుంది ఒకటి, ఏంటది అక్రోట, బాదం అక్రోట, వాట్ ఇస్ డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మీరు ఫాలో చేసేసుకుని ఒక చోట పెట్టుకుని ఈ మాల్ న్యూట్రిషన్ ఉన్నటువంటి ఏరియాలో పొద్దున్న 2 ఆవుతులు సాయంత్రం 2 ఆవుతులు వేసి 60 రోజుల పాటు చేశాక 2 ఆవుతులు చిటికెడు చిటికెడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఆవు పేట మీద వేయాలి. కండిషన్ అది వేస్తే మాల్ న్యూట్రిషన్ అంటే టైం అయిపోయి నువ్వు బయలుదేరానమ్మా, నేను కావాలనే 2 నిమిషాలు ఎక్కువ చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ పనికొచ్చేవి, అందరూ బ్రహ్మజ్ఞానులు అయిపోక్కర్లే, కానీ సమాజానికి మీరు చాలా ఉపయోగపడవచ్చు ఈ టెక్నాలజీ అంతా మీకు తెలిస్తే. ఇక్కడ గుంటూరులో కొంతమంది డాక్టర్లు మాత్రం దానికి ఒప్పుకున్నారు. దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఎక్స్పెరిమెంట్. ఇవాళకి 5 రోజులు అయింటుంది, వాళ్ళు 60 రోజులు వాళ్ళు చేసే ఆ రిజల్ట్స్ మీకు ఇక్కడ తెలుస్తుంది. అది ఇక్కడ హోమ విధి అలాంటిది అంతా సాకల్యంగా చెప్పాడు. శ్రద్ధగా నిన్న నచికేతుడు అంతా మళ్ళీ ఎవరికి గొప్ప చెప్పాడు. ఇందాక నేను గుడ్ స్టూడెంట్ గురించి చెప్తానని చెప్పానే, అంటే ఆయన చెప్పగానే నువ్వు ఏం చేయగలగాలి, మళ్ళీ దాన్ని ఒక్క చెప్పగలవు, ఒక్క చెప్పగలటమే కాదు దాన్ని ఆచరించగలగాలి కూడా. దానికి ఎంతో సంతోషించి యముడు మళ్ళీ ఇలా అన్నాడు, తమ అబ్రవీ ప్రియమాణో మహాత్మా వరం తవే హాద్య దదామి భూయ తవై నాన్నా భవితాయ మజిలి శృంకాం ప్రేమ మనేక రూపాం గృహాణ. సంప్రీతుడైన మహాత్ముడు యముడు నచికేతుడితో ఇంకా అన్నాడు, నువ్వు ఇంత బాగా నాకు చెప్పావు కనుక నీకు ఇంకో వరం కూడా ఇస్తున్నాను. ఏంటా వరం? ఇక మీదట ఈ అగ్నిని నచికేతాగ్ని అంటాము. ఇదిగో ఎన్నో రంగులు కల ఈ మాలను కూడా తీసుకో. ఇక్కడ ఆపుదాం మనం. ఇక్కడ ఈ ఉపనిషత్ మనకి చెప్పినటువంటి పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి. మొట్టమొదట ఆహారాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, 2వది జీవితంలో మనకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మనకి ఏం ఇవ్వాలి, మనం వాళ్ళకి ఏం ఇవ్వాలో మీరు తీసేసుకోండి ఇచ్చేసేయండి. 3వది ఏం చెప్పాడు, 3 రకాలైనటువంటి అగ్ని ఉంటుంది, పావక పవమాన స్థితి. పావక అనేది నేను చెప్పాను కదా ఫిజికల్, పవమాన అనేటువంటిది జ్ఞానము, స్థితి అనేటటువంటిది సాయంత్రం చెప్తాను. ఏ స్థితి ప్రయత్నభూత్వ జివ్యాదాజ్యం అన్వహం సూక్తం పంచదశ శ్రీకామ సదసంజతి. వనరులు కావాలి, డబ్బు కావాలి. డబ్బు అంటే డబ్బు అని అనుకోకండి, డబ్బుతో అన్ని ఏం రావు, వనరులు కావాలి. మీకు తలనొప్పితో పగిలిపోతుంది, మీకు 50,000 రూపాయలు ఉన్నాయని లాభం లే, ఫైనాన్షియల్ అంటే మీకు ఉపయోగపడుతుంది అప్పుడు. అంతేత స్త్రీ అనేటటువంటిది డబ్బే మాత్రమే కాదు వనరులు కూడా. ఈ వనరులు అనేటటువంటిది స్థితి అనేటటువంటి అగ్నితో మాత్రమే వస్తాయి. ఏ స్థితి ప్రయోగభూత్వ దివ్యాదాధ్యమన్వహం స్త్రియం ప్రతిదశ శ్రీకామేశ్వరం చెప్పే అది మనం సాయంత్రం చదువుకుంటాం. ఇవాళ మొదటి వందని పూర్తి చేసేస్తాం మనం. ఎందుకంటే చాలా విషయాలు నేను హింటిగా మాత్రమే చెప్పగలుగుతాను. నేను మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత వారం రోజుల్లో 10 రోజుల్లో దీని మీద ఒక సాధనా క్యాంప్ లాగా రెసిడెన్షియల్ క్యాంప్ అంటే ఇంకా మీరు నేను ఇక్కడే ఉండిపోవాలి అప్పుడు. కానీ ఈ విద్యను మనం సాకల్యంగా నేర్చుకోలేము. కానీ నా యొక్క ఈ సంవత్సరం ప్రయత్నం ఏంటి అంటే 12 ఉపనిషత్స్ మీకు అర్థం అవ్వాలి. 12 ఉపనిషత్స్ ఎలా వస్తాయి అంటే 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి. ఇది బేసిక్. మనసస్సు పరాబుద్ధే యోగుద్ధే పరసస్సు సహా అంటే ఈ 12 వెనకాతలు ఉన్నటువంటి ఆగ్ని. అంతేత 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మనస్సు బుద్ధిని 12 కలిపి మనం ఉపయోగించుకుంటాం. ఎలా ఉపయోగించుకుంటాం, మన గురువు ఎలా ఉపయోగించుకున్నాడు, ఇంజనీరింగ్ బుద్ధి ఉన్నటువంటి గురువు ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. నీ 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు నీ మనస్సు బుద్ధి ఇంజనీర్ గా ఎలా ఉపయోగించుకోవాలి. డాక్టర్ గురించి చెప్తున్నప్పుడు నీ 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు నీ మనస్సు బుద్ధి డాక్టర్ గా ఎలా ఉపయోగించుకోవాలి. ఇక్కడ మనము శుచి అనేటటువంటి అగ్నిని అనేటటువంటి జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది సాయంత్రం చదువుకుందాం. కానీ 12 ఇటికలు 5 దీపాలు 5 అగరత్తులు మీ ఇంట్లో ఉంటేనే కఠోపనిషత్ యొక్క ప్రాక్టికల్ టెక్నాలజీ మీరు ఏమైనా చేసుకోగలుగుతారు. అంటే మీరు 3 రోజుల్లో నేర్పిస్తారా మాస్టారా అని ఒకరు అడిగాడు, గ్యారంటీగా నేర్పిస్తాను. కండిషన్ ఏంటంటే ఒక బ్రెయిన్ సర్జన్ 3 రోజుల్లో మిమ్మల్ని బ్రెయిన్ సర్జన్ చేసేయగలుగుతాను అని అతను అంటే అది ఫాలో త్రూ జరిగింది.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామ్యాయేన మార్గేణ మహీ మహేశాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవతు. కాలే వర్షతు పర్జన్యః రుధిరే సస్యశాలిని దేశోయం శోభరక్షః బ్రాహ్మణాః సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోమృతమయ స్వార్థం మా పరమార్థం గమయ అవ్యవస్థా సువ్యవస్థాంగమయ. ఓం శాంతి 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 శాంతి. స్వస్తి. ఏం చేస్తున్నారు?